ఈరోజు ఇక్కడ సమావేశం పాలకోడేరు గ్రామస్తులు, ప్రస్తుతం భీమవరం నివాసులు, కొత్తపల్లి వెంకట సత్యనారాయణరాజు గారు ఆహ్వానాన్ని పురస్కరించుకుని, వారి కుటుంబ సభ్యుల ఆహ్వానాన్ని పురస్కరించుకుని ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజున ఈ సమావేశానికి భక్తులందరికీ వారు ఇక్కడ అవకాశం ఇచ్చారు. ఈ జగన్నాథస్వామి గారి ఈ కళ్యాణ మండపంలో ఈ సభను ఇక్కడ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ రోజున శ్రీకృష్ణుడు జన్మదినం, పూర్ణమైన అవతారం, పూర్ణమైన పురుషుడు. అనుకుంటే దేవుడు అవ్వలేదు, సాధన చేసి దేవుడు అవ్వలేదు, స్వయంగా దేవుడు, సహజంగా దేవుడు. ఈరోజు జన్మాష్టమి, గోకులాష్టమి, ఇలాగ అనేక పేర్లతోటి ఈ రోజున శ్రావణ మాసం, బహుళ అష్టమి, ఈ రోజున తిది అష్టమి. ఈ బహుళ అష్టమి రోజున భగవంతుడు అన్ని కళలతోటి, అన్ని శక్తులతోటి ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి మధుర పట్టణంలో, మధుర తమిళనాడులో ఉన్నది మధురై, ఉత్తరప్రదేశ్లో ఉంది కృష్ణ జన్మస్థానం మధుర, ఆ మధుర పట్టణంలో ఒక జైలు కారాగారంలో, ఒక జైల్లో జన్మించిన వాడి వలె కనిపించాడు. భగవంతుడు జన్మరహితుడు, మరణరహితుడు. భగవంతుడు ఆకారరహితుడు, జన్మరహితుడు, గుణరహితుడు, వికారరహితుడు. అన్ని వికారాలు ఉన్నవాడు జీవుడు, ఏ వికారం లేనివాడు దేవుడు. ఏ రకమైన వికారం లేకపోతే వాడు దేవుడు. అన్ని వికారాలతోటి ఉన్నవాడు జీవుడు. కృష్ణస్వామి సర్వ వికారరహితుడు. మధురైలో ఆయన జన్మించిన చోట జైల్లో ఎప్పటికి కూడా అక్కడ బోర్డు రాసి పెట్టారు, ఎవరైనా చూడవచ్చు. కృష్ణుడు ఇక్కడ జన్మించిన వాడి వలె కనిపించాడు, అంటే అందరిలాగా తల్లి గర్భంలోంచి బయటకు వచ్చినవాడు కాదు, జన్మించిన వాడి వలె కనిపించాడు. ఒక తల్లిని ఆధారంగా చేసుకుని జన్మించిన వాడి వలె కనిపించాడు. జన్మరహితుడు భగవంతుడు, జన్మరహితుడు, జన్మించిన వాడి వలె కనిపించాడు. ఇప్పుడు కూడా బోర్డు అక్కడ రాసి ఉంది. ఇది కలియుగం. ద్వాపరయుగం ముగింపులో ఆయన అవతారం వచ్చింది. ఇప్పుడు ఉన్నది కలియుగం. ఇంకా కలియుగం ప్రారంభం అవుతుందనగా ద్వాపరయుగం ముగింపులో ఆయన అవతారం వచ్చింది. ఆయన శరీరం కనిపించింది మొదటిలో, తర్వాత శివక్షేత్రం గుజరాత్లో స్వామినాథ క్షేత్రం గొప్ప శివక్షేత్రం ఉంది, చాలా గొప్ప శివక్షేత్రం. ఆ ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అది ఒకటి. ఆ జ్యోతిర్లింగం అక్కడ స్వామినాథ క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో చెట్టు కింద శరీరం విడిచిపెట్టాడు. అక్కడే బోయివాడు ఆయన్ని బాణం వేసి కొట్టడం, బొటన వెలిగి తగలటం, శరీరం విడిచిపెట్టడం జరిగింది. అది స్వామినాథ క్షేత్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎవరైనా స్వామినాథ క్షేత్రం వెళితే ఆ ప్లేస్ కృష్ణుడు నిర్వాణం పొందిన చోటు చూసి రావచ్చు. ఆ స్వామినాథ క్షేత్రం, స్వామినాథుడు, 12 జ్యోతిర్లింగాల్లో అది ఒకటి. జ్యోతిర్లింగాల్లో మన ఆంధ్రాలో శ్రీశైలం ఉంది, అలాగే అది గుజరాత్లో ఉంది. కృష్ణుడు ఆ జ్యోతిర్లింగానికి 12 కిలోమీటర్ల దూరంలో ఓ చెట్టు కింద శరీరం విడిచిపెట్టాడు. శరీరం ధరించింది ఇక్కడ, శరీరం విడిచిపెట్టింది గుజరాత్లో. శరీరం ధరించింది ఉత్తరప్రదేశ్లో, శరీరం విడిచిపెట్టింది గుజరాత్లో. సర్వసాధారణంగా పిల్లలు పుట్టాక పెద్దవాళ్ళు వాళ్ళకి మాటలు నేర్పుతారు, కల వల తల అలా నేర్పుతారు. ఇంట్లో పిల్లలు పుట్టాక వాళ్ళకి మొదలుగా ఆ ఈ అలా అక్షరాలు అని నేర్పుతారు. కృష్ణుడు ఏం చేశాడంటే పుట్టగానే మాట్లాడిన దేవుడు ఎవడైనా ఉన్నాడంటే వాడు కృష్ణుడు. పుట్టగానే మాటలు మొదలు పెట్టేశాడు. సరే పుట్టగానే పిల్లలు ఎవరు మాట్లాడరు, కొంతమంది ఏడవరు అసలు. అప్పుడు నరిసెలు పట్టుకుని కొడతారు, కొడితే ఏడుస్తారు. ఏడవాలి పిల్లలు పుట్టగానే ఏడవాలి. ఇప్పుడు వాళ్ళు ఏడవపోతే అక్కడ నరుసులు ఎవరెవడో దెబ్బేస్తారు, ఏడుస్తాడు. కృష్ణుడు ఏం చేశాడంటే పుట్టగానే మాటలు మొదలు పెట్టేశాడు. పుట్టిన తర్వాత పుట్టగానే మాటలు మనకు ఎవరికైనా, మీరు ఎవరైనా విన్నారా పుట్టగానే మాట్లాడటం? మీరు ఎవరైనా చూశారు? ఎవరో చూశారు. ఒక భగవంతుడు, ఆయనే పుట్టగానే మాట్లాడాడు. వసుదేవుడితో ఏం చెప్పాడంటే, నేను ఇక్కడ ఉన్నాను, ఈ శరీరాన్ని తీసుకెళ్ళి రేపల్లో పెట్టేయండి యశోద ఇంటికాడ. పుట్టగానే మాట్లాడాడు. మరి ఎలాగ యమునా నది వరదల్లో ఉంది, ఎలాగ నిన్ను అక్కడ తీసుకెళ్ళటం అంటే నది దారిస్తుంది అన్నాడు. ఆ నది మీకు దారిస్తుంది ఏంటో పుట్టగానే అన్ని మాటలు చెప్పేశాడు వాడు దేవుడు. అలా మనకి ఎన్నో ఎంతో ప్రయత్నం చేస్తేనే కానీ పిల్లలకి మాట్లాడరావాల్సి. ఆయన రాముడు అవతారంలో మానవుడు ఎలా జీవించాలి ఇవన్నీ మనకి నడిచి ఆయన ఆచరించి చూపించాడు. రాముడు అవతారం, రాముడు మహావిష్ణువే, కృష్ణుడు మహావిష్ణువే. ఆయన శరీర పాత్ర వేరు, ఈయన శరీర పాత్ర వేరు. ఉపాధి, ఆ శరీరం వచ్చిన తర్వాత ఒక్కొక్క ఉపాధి ద్వారా ఒక్కొక్క పని జరుగుతూ ఉంటుంది. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమి లేదు. అన్నిటికీ తానే కర్తను అనుకుంటాడు మానవుడు, దేనికి నేను కర్తను కాదనుకుంటాడు వాడు దేవుడు. అజ్ఞానికి జ్ఞానికి పెద్ద తేడా ఉందనుకోకండి. ప్రతి చిన్న విషయానికి నేనే కర్తని, నా వల్ల అయింది పని అని అజ్ఞానం అనుకుంటాడు, దేనికి నేను కర్తను కాదని జ్ఞానం అనుకుంటాడు. అంతకంటే ఇద్దరికీ తేడా ఏమి లేదు. దేనికి నేను కర్తను కాదని అనుకుంటాడు కాబట్టి జ్ఞాని సుఖంలో ఉంటాడు, సుఖ సముద్రముడు ఊగిసలాడుతూ ఉంటాడు. అన్నిటికీ నేను కర్తను అనుకుంటాడు కాబట్టి అజ్ఞాని వేదనలో దుఃఖ సముద్రంలో ఈదులాడుతూ ఉంటాడు. వాడు అజ్ఞాని, వీడి జ్ఞాని. వాడు జీవుడు, వీడు దేవుడు. వాడు నరుడు, వీరు నారాయణుడు. అన్నిటికీ నేను కర్తను అనుకున్నవాడు నరుడు, దేనికి నేను కర్తను కాదనుకున్నవాడు నారాయణుడు. భారత యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది. కృష్ణుడు ఏంటి, ఒక ప్రేమ ప్రవాహం, ఒక భక్తి ప్రవాహం, ఒక జ్ఞాన ప్రవాహం. అందరిలోనూ ఉన్నాడు, అందరికీ అతీతంగా ఉన్నాడు. కృష్ణ నీ విశ్వరూపం చూపించమని భారత యుద్ధంలో అడిగినప్పుడు ఆయన ఒక్క రూపమే చూపించలేదు. మొత్తం సృష్టి నీకు ఏ రూపం కావాలంటే ఆ రూపాన్ని చూడు, అంతా నాలో ఉంది, అంతా నేనే అన్నాడు. నీకేది చూడాలంటే అది చూడు, అంత నీకేది చూడాలంటే అది నాకు అనిపిస్తుంది. వాడు భగవంతుడు. అర్జునుడు బోర ఊదాడు, శంఖం ఊదాడు, యుద్ధం చేస్తానని వచ్చాడు. కృష్ణుడు అర్జునుడు రమ్మను అది యుద్ధానికి, అర్జునుడే పిలిచాడు కృష్ణుని నగదు యుద్ధానికి రమ్మని. తీర బోర ఊదాడు. సడన్గానికి మమకారం వచ్చింది, ఏంటి వీళ్ళందరూ మనవాళ్లే, ఆ కౌరవులు మనవాళ్లే, పాండవులు మనవాళ్ళు, అందరూ మనవాళ్లే, వీళ్ళందరినీ ఏంటి చంపేస్తే ఏంటని అంటే ఆయనకి జ్ఞానం రాలేదు, మోహం వచ్చింది. యుద్ధానికి వచ్చాడు, అందరిని చూశాడు, బోరా ఊదాడు. అందరిని చూసేటప్పటికి ఆయనక మమకారం వచ్చింది, వీళ్ళందరూ నా వాళ్ళు అనేటువంటి మమకారం. మనమైనా సరే మనకి మమకారం ఉన్నంత కాలం మనం కోటి జన్మలెత్తినా కర్మ మనం విడిచిపెట్టదు. మమకార రహితుడికి అహంకార రహితుడిని కర్మ విడిచిపెడుతుంది, కానీ కర్మవాసన విడిచిపెడతాయి. కానీ అహంకారంతో కూడిన వాడిని, మమకారంతో కూడిన వాడిని కర్మవాసన విడిచిపెట్టు. కృష్ణుడు గ్రహించాడు, వీడు మమకారం వల్ల వ్యామోహం వల్ల వీడు యుద్ధం చేయనంటున్నాడు, కానీ నిజంగా ఆత్మజ్ఞానం వల్ల కాదని. మోహం వల్ల యుద్ధం చేయనంటున్నాడు, మోహం వల్ల తన డ్యూటీ తను చేయనంటున్నాడు. వీళ్ళందరినీ చంపేస్తే అది మమకారం వల్ల యుద్ధం చేయనంటున్నాడు, కానీ మమకారం లేకపోవటం వల్ల యుద్ధం, సబ్జెక్టు తెలుసుకుని యుద్ధం చేయకపోవటం కాదు, సబ్జెక్టు తెలియటం వల్ల యుద్ధం చేయనంటే తెలియకపోవటం వల్ల, మమకారం వల్ల అటాచ్మెంట్ వల్ల యుద్ధం చేయనంటున్నాడు అని గ్రహించాడు పరమాత్మ. ఆ మోహం పోగొట్టడానికి భగవంతుడి భగవద్గీతను బోధించాడు. పద్దెనిమిది రోజులు కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది. ఆయుధం పట్టలు ఎదిగిన రథం తోలాడు, బండి తోలాడు. అంటే భగవంతుడి మీద కనుక మనకు భక్తి ఉంటే అర్జునుడికి సారథైన కృష్ణుడికి పార్థ సారథి అని ఒక పేరు. మనకు కూడా మన జీవితాన్ని కూడా తోలతాడు భగవంతుడు మనకు, ఆయన మీద నిజమైన భక్తిని. ఇప్పుడు ఇది ట్రూ లవ్. మనకున్న భక్తి నిజమైతే, మనకున్న ప్రేమ నిజమైతే, ఈశ్వరుడి పట్ల మనకున్న విశ్వాసం నిజమైతే, మన జీవితం యొక్క బండి కూడా ఆయన తోలుతాడు. అర్జునుడు ఆయనకి దగ్గర వాడు, మనం దూరం వాళ్ళు కాదు. ఏ రకమైన పక్షపాతం లేనివాడే భగవంతుడు. పక్షపాతం ఉన్నవాడు జీవుడు, ఏ రకమైన పక్షపాతం లేనివాడు దేవుడు. మీ బండి తోలుతాడు, నా బండి తోలుతాడు, మీ గుర్రాలను తోలుతాడు, నా గుర్రాలను తోలుతాడు వాడు దేవుడు. మనకు తెలియక మన అజ్ఞానం వల్ల మన బండి తోలలేము అనుకుంటాడు. మన విశ్వాసం కనుకుంటే బండి, మన బండి కూడా తోలుతాడు. వాడే సర్వేశ్వరుడు, పరమేశ్వరుడు, సర్వజ్ఞుడు. మీకు యజమాని, నాకు యజమాని, సృష్టికి యజమాని, ప్రభువు, మహాప్రభువు సృష్టిని నడిపేవాడు. కానీ జీవకోటికి కర్మను అనుసరించి వారి కర్మఫలాన్ని కేటాయించేవాడు. ఏ శరీరం ఎప్పుడు రావాలి, ఏ శరీరం ఆ శరీరంలో ఎంతకాలం ఉండాలి, తర్వాత ఆ శరీరం ఎప్పటి నుంచి ఈ లోకం నుంచి బయటికి పంపేయాలని జగత్తు నియమించేవాడే వాసుదేవుడు భగవంతుడు. తుకారాం పేరు మీరేమంటారు, పాండురంగ భక్తుడు. రంగడు నా కృష్ణుడు అన్నమాట. రంగ పాండురంగ విఠల్ కృష్ణ వాసుదేవ నారాయణ అచ్యుత అనంత గోవింద తుకారాం అంటాడు. ఈ లోకంలో ఎంత ఐశ్వర్యాన్ని చూశాను, ఈ లోకంలో ఎంతోమంది అధికారులను చూశాను, ఈ లోకంలో ఎన్నో సంపదలను చూశాను, ఈ లోకంలో ఎంతమంది అనేక ఫీల్డ్స్లో అనేక మంది పెద్దవాళ్ళు, అనేక మంది వాళ్ళు వాళ్ళు ఫీల్డ్స్లో వాళ్ళు వాళ్ళు పనిచేసే రంగాల్లో వాళ్ళు ఎక్కువ మంది పెద్దవాళ్ళు అయిన వాళ్ళని చూశాను. లోకంలో రకరకాల మనుషులను చూశాను, అధికారులను చూశాను, ఐశ్వర్యవంతులను చూశాను, పెద్ద పెద్ద పండితుల్ని పైనుంచి కింద నుంచి పైకి అర్థం చెప్పే వాళ్ళని చూశాను. రంగ పాండురంగ విఠలు ఎంతోమందిని చూశాను. లోకంలో నీ పేర్లు తప్పించి, నీ మాటలు తప్పించి నాకు సృష్టిలో ఎక్కడ రుచి కనిపించలేదన్నాడు అది ఒక ఎవడో ధనవంతుని చూశాను, అలాగే నాకు ధనవంతులు అయిపోవాలని ఎప్పుడు అనిపించలేదు. ఎవడో మంత్రిని చూశాను, ప్రధానమంత్రిని చూశాను, శివాజీ లాంటి మహాచక్రవర్తిని చూశాను, ఇలా చక్రవర్తి అయిపోవాలని నాకు అనిపించలేదు. ఎప్పుడు ఏది అనిపించలేదు. కానీ నీ నామం మీద రుచి మటుకు నాకు పోవటం లేదు. రుచిల్ల నీ నామం నాకు కృష్ణ. నీ నామంలో ఉన్న రుచి నాకు ఇంక ఎందులోనే సృష్టిలో కనపడలేదు. ఎంతోమంది రకరకాల మనుషులను చూశాను, రకరకాల ఆకర్షణలు చూశాను, రకరకాల భోగాలను చూశాను సృష్టిలో, ఎక్కడా నాకు రుచి కనపడలేదు. నీ నామంలో తప్పించి నాకు ఎక్కడ రుచి కనపడలేదు అంటాడు. రమణ మహర్షి గారి శరీరం శవమైంది, యేసుక్రీస్తు శరీరం శవమైంది, బుద్ధుడి శరీరం శవమైంది, రామకృష్ణ పరమహంస శరీరం శవమైంది, శరీరంతో సహా వైకుంఠానికి వెళ్ళినవాడు తుకారాం. ఎవరినైతే మన అవతార పురుషులు అనుకుంటున్నావో, మహాత్ములు అనుకుంటున్నావో, అందరి శరీరాలు శవమైంది బొందితో సహా. ఈ కలియుగంలో ఎప్పుడో ద్వాపర యుగం, కృతయుగం, ఎక్కడ ఆయుగాల్లో కాదు, పూర్వ త్రేతాయుగంలో కాదు, ఈ కలియుగంలో, ఈ మధ్య కాలంలో 400 సంవత్సరాల పూర్వం శరీరంతో సహా వైకుంఠానికి వెళ్ళినాడు తొక్కారాం. ఆడి శరీరం శవం అవ్వలేదు. ఏతి వాళ్ళందరూ కొట్టికి చచ్చారు. ఏంటి మన వేదనకు అందటం లేదు? వాడి శరీరం కూడా భగవంతుడు శరీరంతో సహాయక్యమయ్యాడు. వాడి తొక్కారు. ఈ పురాణాలు మాటలు నమ్మకపోవచ్చు. ఈ మధ్య 400 సంవత్సరాల కింద జరిగిన సంఘటన ఇది. మీరు పురాణాలలో కాదనపోయినా ఇండియన్ హిస్టరీని కాదనలేదు కదా, వరల్డ్ హిస్టరీని మీరు కాదండి, పురాణాలను కాదనొచ్చి ఎప్పుడో రాశారండి. 400 సంవత్సరాల కింద జరిగింది. పాండురంగడ భక్తుడు రంగా, పాండురంగ ఎక్కడ రుచి కనపడలేదు, నీ నామంలో తప్పించి నాకు సృష్టిలో ఎక్కడ రుచి కనపడలేదు. భారత యుద్ధంలో భగవంతుడు అనేటువంటి వాసుదేవ స్వామివారు, పద్మనాభుడు, అచ్యుతుడు, అనంతుడు, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కూడా అందరూ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి అంటారు. గోవింద గోవింద గోవింద, గోవుని పోషించేవాడు, గోవుల్ని పాలించేవాడు, జీవకోటిని పోషించేవాడు, వాక్కులకి అధిపతి, సరస్వతి స్వరూపుడు, లక్ష్మీ స్వరూపుడు. అనంతుడు ఆది లేనివాడు, అంతము లేనివాడు, వాడు నారాయణుడు. పద్దెనిమిది రోజులు అర్జునుడు రథం తోలాడు. 10 రోజులు యుద్ధం చేసిన తర్వాత భీష్మాచార్యులు వారు అంటే భీష్ముడికి స్వచ్ఛంద మరణం ఉంది. ఆయన ఎప్పుడు ప్రాణం పోవాలంటే అప్పుడు ప్రాణం పోతుంది, కానీ భీష్ముడిని ఎవరు చంపలేరు. మహాభక్తుడు 10 రోజులు యుద్ధం చేసి యుద్ధం ఆపి చూశాడు. ఉత్తరాయణ వచ్చే వరకు అంపశయ మీద ప్రాణం కాపాడుకున్నాడు. ఉత్తరాయణ వచ్చాక ప్రాణం విడిచిపెట్టాడు. 10వ రోజు సాయంత్రానికి యుద్ధం ఆయన యుద్ధం ఆపి చేశాడు. 18 రోజులు యుద్ధంలో 10 రోజులు భీష్ముడు యుద్ధం చేశాడు కౌరవుల తరపున. 10వ రోజు సాయంత్రం అడిగించి యుద్ధం చేయని, 11వ రోజు చేయని ఆపి చేసేసాడు. అంపశయ మీద పడుకున్నాడు. ఆ రాత్రి 6 గంటలకు యుద్ధం, ఇప్పుడు లాంటి యుద్ధాలు కాదు, అప్పుడు పొద్దున్న మొదలు పెడతా రాత్రులు యుద్ధం చేసి సాయంత్రానికి అయిపోతుంది. మళ్ళీ రేపు నుంచి ప్రారంభిస్తారు. ఆ రాత్రి 6 గంటలకు యుద్ధం ముగిసిపోయింది. రాత్రి 8 అయింది, భోజనాలు అయిపోయినాయి. భీష్ముడు ఎంతకాలం అయితే యుద్ధం చేస్తాడంత ఎంతకాలం ఆయుధం పట్టణం నడుకోను. ఆ రాత్రి 8 గంటలకి కూడా ఎవరిని తీసుకురాకుండా దుర్యోధనుడు ఒక్కడే కర్ణుడి గదిలోకి వచ్చాడు. కర్ణుడు ఉన్న గదిలోకి వచ్చాడు యుద్ధకుండా. వచ్చి ఏడ్చాడు కర్ణుడి దగ్గర, తాతగారు వెళ్ళిపోయాడని. తాతగారు వెళ్ళిపోయాడు, మన పితామహుడు, ఆయన ఏ సుఖం అనిపించలేదు. ఆ దేశమ పితామహుడికి పెళ్లి లేదు, పేరంతం లేదు, కంఫర్ట్స్ లేవు, లగ్జరీస్ లేవు. మనందరి కోసం ఆయన త్యాగాలు చేసి రాజ్యం పాలించి రాజ్యాన్ని పోషించి మనకు వాటాలు పంచిపెట్టాడు. ఆయన ఏమి సుఖం అనిపించలేదు ఎప్పుడు జీవితంలో అని కన్నుడి దగ్గరికి వచ్చి తాతగారు పోయాడని ఏడుస్తారు. రాత్రి జీవితం ఉదయం అయితే కర్ణుడికి అప్పుడు అనిపించింది, పెద్ద ఆయన మహాభక్తుడు, ఒకసారి చూసొద్దాం అని. కర్ణుడిని ఆ రాత్రి కర్ణుడిని దుర్యోధనుడు మాట్లాడుకుంటున్నారు. దుర్యోధనుడు స్వయంగా కర్ణుడి గదిలోకి వచ్చాడు. మాట్లాడుకుంటే కళ్ళంతా నీళ్ళు వచ్చినాయి దుర్యోధనుడికి. అలా ఏడ్చి ఏడ్చి నిద్రపోయాడు. ఆ రాత్రి కర్ణుడి గదిలో నిద్రపోయాడు దుర్యోధనుడు, తాతగారు పోయాడు. అప్పుడు అనిపించింది కర్ణుడికి, తాతగారు మనకు కనపడ్డు, ఒకసారి రాత్రికి వెళ్ళాం, మళ్ళీ పగలైతే జనం ఉంటారు, రాత్రి వెళ్ళి చూసి వచ్చేద్దాం అని. తాత వెళ్తాడు, అంపశయ్య మీద పడుకున్నాడు భీష్ముడు. ఎవరు వారు అంటాడు భీష్ముడు. ఇలా ఎనకిత్తలో పడుకున్నాడు, వచ్చిన మనిషి సరిగ్గా కనపడతారు దానికి. నేను సూర్యపుత్రుడిని, కర్ణుణ్ణి అంటాడు. అంటే సూర్యుడు వరమల్ల జన్మించాడు, నేను సూర్యుడి యొక్క పుత్రుణ్ణి, సూర్యపుత్రుణ్ణి, కర్ణుణ్ణి అంటాడు. నాకు సరిగ్గా కనపడటం లేదు, నాకు నువ్వు ఎక్కడి నుంచి ఉంటే బాగా కనిపిస్తావో అక్కడికి వచ్చి నుంచో అంటాడు భీష్ముడు. నా కళ్ళకి నువ్వు ఎక్కడి నుంచి ఉంటే బాగా కనిపిస్తావో అక్కడికి వచ్చి నుంచో నిన్న నా రెండు కళ్ళతో చూస్తాను కర్ణ అంటాడు. భీష్ముడి కళ్ళకి బాగా కనిపించేలాగా వచ్చి నుంచున్నాడు కర్ణుడు. ఇద్దరు ఉన్నారు, ఇంకెవరు లేరు, అందరు నిద్దట్లో ఉన్నారు. ఇక్కడ డైలాగ్ ఇదనండి. కర్ణుడు అంటాడు, తాత ఓ పితామహుడా, నీకు నేనంటే ఇష్టం ఉండదు, నీకు నేనంటే అసలు ఇష్టం ఉండదు నీకు. నన్ను చూడటం కూడా ఇష్టం ఉండదు, అసలు నేనంటే గుర్తుకే ఇష్టం లేని వాడు నువ్వు. అందుకే నువ్వు యుద్ధం చేసినంత కాలం నీ యుద్ధం చేయనని చెప్పాను. కానీ నేనంటే నీకు ఇష్టం లేకపోయినా మళ్ళీ నువ్వు కనిపించమన్న చూడటానికి వచ్చాను పితామహ. మన ఇష్టమైన వాళ్ళని చూడటంలో గొప్ప ఏం లేదు. తాతయ్యా, పితామహుడు నేనంటే నీకు ఇష్టం ఉండదు నాకు తెలుసు, ఇష్టం ఉండదు అని తెలిసి కూడా నిన్ను చూడటానికి నేను వచ్చాను అంటే కర్ణ, యు మిస్అండర్స్టాండ్, నీకేంటి నువ్వంటే నాకు ఇష్టమే లేకపోతే, నువ్వంటే నాకు ఇష్టం లేకపోతే ఏంటి, నీకు గర్వం ఎక్కువ. అసలు మామూలుగా సహజంగా గొప్ప వీరుడు నువ్వు, అర్జునుడి కంటే గొప్ప వీరుడు అది నాకు తెలుసు. కానీ నీకు పొగరుబోత్తనం ఎక్కువ, గర్వం ఎక్కువ, ఇతరులను అవమానం చేసే గుణం నీలో ఉంది. పాండవులను అనేక సార్లు నువ్వు అవమానం చేసి నీకు గర్వం ఎక్కువ, పొగరుబోత్తనం, గొప్ప వీరుడివే. గొప్ప వీరుడివే నువ్వు, కానీ నీకు గర్వం ఎక్కువ, గర్వం ఎక్కువ అని చెప్తే ఆ గర్వం అణచటానికి కొన్ని కొన్ని రకాలు నీ గర్వం అణచడానికి నువ్వు బాగుపడటానికి సభల్లో మాట్లాడాను. కానీ నీ మీద ఇష్టం లేక కాదు కర్ణ, నువ్వేమైనా సరిహద్దారునా, వాటాదారునా, అన్నదమ్ముల వాటాలా, ఎందుకు నువ్వంటే నాకు ఇష్టం లేకపోతుంది అన్నాడు. ఏమీ అక్కర్లేని భీష్ముడికి, కర్ణుడంటే విరోధం ఎంచుకుంటుంది. ఇంకా పాండవులకి కౌరవులకి విరోధం ఉండొచ్చు, భూమి దగ్గర తగాలి, అసలు కర్ణుడంటే అయ్యిష్టం ఎంచుకుంటుంది భీష్ముడికి ఉండదు. నాకేంటివే, నీ మీద ఇష్టం లేకపోవడం నా కారణం ఏంటి, నీకు నాకు ఏమైనా సరిదిద్దా గదాలు ఉన్నాయా కర్ణ, నీకు గర్వం ఎక్కువ, ఆ గర్వం పనికిరాదు నువ్వు బాగుపడాలంటే. అంటే గర్వాన్ని ఖండించడానికి ఎప్పుడైనా మాట్లాడాను, కానీ నువ్వు బాగుపడటానికే మాట్లాడాను. కానీ నువ్వంటే ఇష్టం లేక మాట్లాడలేదు, ఇష్టం లేక అలా మాట్లాడు. నువ్వు నాకు పొరపాటుగా అర్థం చేసుకుంటున్నావు, నువ్వేమంటున్నావు రాగాను, నేనంటే నీకు ఇష్టం లేదంటున్నావు. ఇష్టం ఉంది, నీకు గర్వం ఎక్కువ, అహంకారం ఎక్కువ, నీకు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియకుండా మాట్లాడతావు. అంటే నీ గర్వం అనంతటానికి నేను నిన్ను మందరించాను, కానీ నీ మీద ఇష్టం లేకపోవటం కాదు కర్ణ అంటాడు. సరే, ఇప్పుడు ఇంతకీ ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఈ కథ నీకు చెప్పడానికి చెప్పటం లేదు. మళ్ళీ ఇక్కడ కృష్ణుడు వస్తున్నాడు. కృష్ణుడు శుభ్రంగా ఆడు ఇంటికి ఆడు ఉన్నాడు లేండి, ఈ గొడవలోకి ఆడు రాలేదు. ఈ కర్ణుడు భీష్ముడి మధ్యన గొడవలోకి వాడు రాలేదు. అప్పుడు అంటాడు భీష్ముడు, రేపు నుంచి యుద్ధం చెయ్యి, సరే నా పని అయిపోయింది, నేను చేసినంత కాలం చేశాను, రేపు నుంచి నువ్వు యుద్ధం చెయ్యి, నువ్వు యుద్ధం చెయ్యి. ఆడంటే నీకు ఇష్టం, నువ్వంటే ఆ దుర్యోధనుడికి నువ్వంటే ఇష్టం. ఏది నువ్వు అంత యుద్ధం యజ్ఞించేస్తావు, నువ్వు భారత యుద్ధం యజ్ఞించేస్తావు, ఈ భారత యుద్ధంలో అందరినీ పాండవులు జయించేసి కృష్ణుని జయించేసి ఈ రాజు ఈ మూట అంతా పట్టుకొచ్చి ఆ దుర్యోధను నువ్వు పట్టుకెళ్ళి మూట దుర్యోధనుడికి ఇచ్చేద్దండి, ఆడి మింగిదామని ఆడు చూస్తున్నాడు, రేపు నుంచి నువ్వు యుద్ధం మొదలుపెట్టి కర్ణ అంటాడు. యుద్ధం చేసేవాడు నువ్వు, మింగివాడు ఒకడు, ఆడు మింగుతాడు అంచేది నువ్వు. నువ్వు రేపు నుంచి నేను పోయాను కదా, నా రోజులు అయిపోయింది, ఇంకా నా పరిస్థితి రేపు నుంచి నువ్వు బాగా యుద్ధం చెయ్యి, యుద్ధం చేసి నీ పని ఏదో నువ్వు చేసుకో అని అడుగు కర్ణుడితో. అప్పుడు కర్ణుడు తన హృదయాన్ని ఓపెన్ చేస్తాడు భీష్ముడి దగ్గర. భీష్మ, ఎందుకు నన్ను మావిలో పెడతావని ఈ ఒక్క మాట మీరు విన్నాడు. అందుకు చెప్తున్నాడు భీష్మ, నన్ను ఐ నో హూ ఈజ్ ద బ్లాక్ వన్ భీష్మ. ఆ నల్లటివాడు, ఆ పీతాంబరమును ధరించేవాడు, ఆ అర్జునుడు రథం తోలేవాడు ఎవడో నాకు తెలియనంత అమాయకుడా. ఆ నల్లటివాడు ఐ నో హూ ఈజ్ ద బ్లాక్ వన్, ఆ నల్లటివాడు ఎవడో పీతాంబరములు పసుపు బట్టలు కట్టుకుని అందమైన బట్టలు కట్టుకుని తిరుగుతూ తిరుగుతూ అర్జునుడి యొక్క రథం తోలేవాడు ఎవడో తెలియనంత అమాయకన్నా అంటాడు. నల్లటివాడు గోవిందుడు, నల్లటివాడు బ్లాక్ వన్ అంటాడు కర్ణుడు. ఆ గోవిందుడు ఎవడు నేను తెలియని వాడు. ఈ హాజ్ ఆల్రెడీ డిసైడెడ్ ఆల్ ఓవర్ థింగ్స్. భీష్ముడితో కర్ణుడు చెప్తాడు, గోవింద హాజ్ ఆల్రెడీ డిసైడెడ్ ఆల్ ఓవర్ థింగ్స్. ఏ రోజున మనం చంపాలో, ఏ రోజున ఈ భూమి విడిచిపెట్టి మనం వెళ్ళిపోవాలో, మన తల రాతలు రాసిన వాడు, రాతన ప్రకారం రాత ప్రకారం నడిపించేవాడు, మన తలకు రాతలు రాసిన వాడు, ఆ రాత ఎలా రాశాడు ఆ గోవిందుడు, ఆ నల్లటివాడు మన తల మీద ఎలా అయితే రాత రాశాడో అలా రోజులు వెళ్ళిపోతాయి. ఎందుకు భీష్మ ఈ మాటలు, నువ్వు రేపు నుంచి యుద్ధం చెయ్యి, యుద్ధం చెయ్యి, నెగ్గేసి దుర్యోధనుడికి రాజ్యం అప్పు చెప్పు అంటున్నాడు. ఆ నల్లటి వాడిని ఎవడ జయిస్తాడు? ఎందుకు ఈ మాయ మాటలు చెప్తావు? ఆ నల్లటి వాడు ఎవడో తెలియని వాడు వాడు రేపు నుంచి దుమ్ముతే అంటున్నావు. ఈ ఆల్రెడీ డిస్ట్రాయ్ దాని వరకు. ఈ కర్ణుడు చెప్పిన మాటలు భక్తుడు చెప్పిన మాటలు కాదు, కౌరవ పక్షంలో ఉన్నటువంటి కర్ణుడు చెప్పిన మాటలు. He has already decided our fate. ఆ నల్లటి వాడు ఎవడు తెలియనట్టు అంటాడు. నీకు తెలియదా నాకు తెలియదా నల్లటి వాడు ఎవడు? మనం అందరం మొసళ్ళం అనుకో, కర్ణుడు అంటున్నాడు. ఇప్పుడు మనం ఏదైనా నది దాటాలనుకోండి, నరసాపం రేవు దాటాలనుకోండి, అందులో మొసళ్ళు ఉంటాయనుకోండి, కిమ్మింగలాలు ఉంటాయనుకోండి, పెద్ద పెద్ద చేపలు ఉంటాయనుకోండి, ఇంకా మన ఈదికి వెళ్తండి మనం మింగేసేటంత కిమ్మింగలాలు ఉంటాయనుకోండి. కౌరవుల్లో కూడా పెద్ద పెద్ద వీరులు ఉన్నారు, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, ఇంకా పెద్ద పెద్ద అశ్వత్థామ, పెద్ద పెద్ద యామయోనిలు ఉన్నారు మహావీరులు. అది తక్కువ వాళ్ళు ఏం కాదు, మహావీరుడు. మరి భీష్ముడు తక్కువ వాడా? అర్జునుడితో చెప్పాడు, మీ తాతగారు సాయంత్రం వరకు వెళ్ళలేదు, ఏడో రోజున మూడో రోజున నాకు గుర్తులేదు, 10 రోజులు యుద్ధం చూశాడు, 7 రోజు మీ తాతగారు సాయంత్రం 6 గంటల వరకు యుద్ధం చేస్తే నువ్వు లేవు, నేను లేను, పాండవులు లేరు, ఏమీ లేవు, అంత శ్మశానం అన్నాడు. అంత గొప్పవాళ్ళు వాళ్ళు, ద్రోణుడే అంతటి వాడే కర్ణ గొప్ప వీరుడు. భీష్మ మన కౌరవ పక్షంలో ఎంత గొప్ప వీరులో తెలియని వాడు. యుద్ధ భూములో ఎంత మొసళ్ళు ఉన్నా, ఎన్ని పెద్ద పెద్ద చేపలు ఉన్నా, మనుషులు మింగేసే తిమింగిలాలు ఉన్నా, ఈ తిమింగిలాలని మొసళ్ళని కృష్ణుడు రథం సారథ్యం చేస్తూ ఇవన్నీ తప్పించుకుని పాండవుల్ని ఈ సుడిగుండాల్లో పడకుండా తప్పించుకుని యుద్ధంలో నెగ్గించి ఒడ్డుకి పడేసి శక్తి నల్లటి పడిన సంగతి నాకు తెలియదా భీష్మ? ఇప్పుడు మనం ఈత కడుతున్నాం, ఈత కడుతుంటే ఒక పెద్ద సుడిగుండం ఉందనుకోండి, ఆ సుడిగుండంలోకి వెళ్తే సుడిగుండం లాగేస్తుంది, కిందకి చాలా లాగేస్తుంది, భూమిలోకి ఆ నది అడ్డుకు తీ ఆ సుడిగుండం కిందకి తీసిపోతున్నా, మనం ప్రాణం పోతుంది, చచ్చిపోతాం. ఈ సుడిగుండాలు ఉన్నా తిమింగిలాలు ఉన్నా సుడిగుండానికి మధ్యన, తిమింగిలానికి మధ్యన ఆ రథం నడిపించి పాండవుల్ని జయించి వాళ్ళని పట్టాభిషేకం చేస్తాడన్న అలాంటి వాడని నీకు తెలియదా నాకు తెలియదా? ఎందుకు మాయ మాటల భీష్మ? పాండవులు ఆ యుద్ధ ముగ్గులోంచి ఒడ్డుకి ఎలా తీసుకొచ్చాడు? మనం కూడా సాధన చేసి ఇప్పుడు ఎన్ని అవరాధాలు ఉన్నా మనం ఒడ్డుకి తీసుకొచ్చి మనం సాధన చేసేటప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు వస్తాయి, ఎన్నో అవరాధాలు వస్తాయి, అయినప్పటికీ అన్నీ తప్పించు. కృష్ణుడు ఏ విధంగా అయితే పాండవులను రక్షించాడో, యుద్ధ భూమిలోంచి ఒడ్డుకి తీసుకొచ్చాడో, విజేతలను చేశాడు, మనం సాధన చేసేటప్పుడు కూడా గురువు సహాయం లేకపోతే సుడిగుండాల్లోంచి, మొసళ్ళలోంచి, తిమింగలాల్లోంచి, రాక్షసుల్లోంచి మనం బయటపడలేం. ఐ నో హూ ద బ్లాక్ మని ఈ హాజర్ డిసైడెడ్ అలా మంచికి ఈ కాలక్షేపం అంటే వాడి గోవిందుడు. ఈ కర్ణుడు నోటంట వచ్చిన మాటలు ఇది అంతకు చెప్తున్నాను. కర్ణు అంచేత భక్తులకు కూడా కష్టాలు వస్తాయి, భక్తి అలాగే మీరాబాయి ఎన్నో కష్టాలు పడింది, కబీరు ఎన్నో కష్టాలు పడింది, కబీరు కూడా ఎన్నో కష్టాలు పడ్డాడు. భక్తుల జీవితాల్లో మీకు ఎన్నో కష్టాలు కనిపిస్తాయి, ఆ కష్టాలన్నింటినీ పక్కకు నెట్టి అటు చూడకుండా, ముఖం అటు చెప్పకుండా, లక్ష్యం విడిచిపెట్టకుండా, గమ్యం విడిచిపెట్టకుండా, పర్పస్లెస్ టాక్ ఎవడికి భక్తుడికి ఉండదు. భక్తులు ఏదైనా మాట్లాడుతుంటే వాడు భక్తుడు దేన్ని గమ్యంగా పెట్టుకున్నాడో, ఏ మోక్షాన్ని పొందటానికి గమ్యంగా పెట్టుకున్నాడో దానికి అనుగుణంగా మాట్లాడుతాను, కానీ దానికి భిన్నంగా మాట్లాడదు అసలు. వాడే భక్తుడు, మీనింగ్లెస్ టాక్. మన గమ్యాన్ని మర్చిపోతే, లక్ష్యాన్ని కనుక మర్చిపోతే మన జీవితాన్ని అర్థం లేదు, వ్యర్థం లేదు, ఒక జయం లేదు, లక్ష్యం లేదు, గమ్యం లేదు. పర్పస్ స్టాక్, మీనింగ్లెస్ స్టాక్. అయితే భక్తులు ఎప్పుడు అర్థం పర్థం లేని మాటలు మాట్లాడకూడదు, అవసరం లేని మాటలు మాట్లాడకూడదు, తను ఏదైతే గమ్యాన్ని పెట్టుకున్నాడో గమ్యాన్ని చేర్చే మాటలు మాట్లాడాలి, కానీ మిగతా మాటలు మాట్లాడకూడదు, యూస్లెస్ టాక్ మాట్లాడకూడదు. భక్తుడి లక్షణం అది మన కబీర్ జీవితంలో కనిపిస్తుంది, మీరాబాయి జీవితంలో కనిపిస్తుంది, అలాగే తుకారాం జీవితంలో కనిపిస్తుంది. అంటే మన జాతీయ పండుగల్లో కృష్ణాష్టమి ఒక ముఖ్యమైన పండుగ. దీన్ని గోకులాష్టమి అంటారు, జన్మాష్టమి అంటారు, గోకులాష్టమి అని కూడా అంటారు. ఈ జన్మాష్టమి ఆయన అవతరించి యుద్ధాలు చేయటమే కాదు, కలకాలం, చిరకాలం, ఎంతకాలం అయితే ఖగోళం ఉంటుందో, యుగాలు మారినా, యుగాలు మారినా మనందరికీ ఉపయోగపడేటువంటి, మనందరం మోక్షం పొంది మనం ఈ ప్రకృతి మధ్యలో ఉండి ఈ ప్రకృతి గుణాలలోంచి విడుదల పొంది ఎలాగైతే శాశ్వత శాంతిని, శాశ్వత పదవిని, ఈ మోక్షాన్ని ఎలా పొందాలో, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, మనం మేడపైకి వెళ్ళినప్పుడు ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు తర్వాత ఎలా పైకి వెళ్తాము, అనేక మెట్లు చూపించి అనేక కోణాలు చూపించి మనం తరించడానికి ఎన్నో ఉపాయాలు చెప్పాడు. అదే భగవద్గీత, అదే భగవంతుడైనటువంటి గోవిందుడు చెప్పిన ఓ వాచ్య. అనేక మంది మహర్షులు మోక్షం పొందడానికి అనేక మార్గాలు చెప్పారు. ఇక్కడి నుంచి భీమవరం తాలూకా ఆఫీస్కి వెళ్ళాలంటే సందుల్లోంచి వెళ్ళొచ్చు, మెయిన్ రోడ్డు నుంచి కూడా వెళ్ళొచ్చు. భగవద్గీతలో, భగవద్గీత మనకు బాగా ప్రాపర్గా అర్థమైతే, ఈ మధ్యన నేషనల్ హైవేస్ వేశారు, అంటే నాలుగు రోడ్లు వెళ్తానికి, రెండు రోడ్లు రావటం, ఫోర్వే వేశారు NH. సర్వసాధారణంగా కాలు మీద బ్రేక్ వేయక్క, మన బ్రేక్ మీద కాలు వేయక్కర్లేదు. అమెరికాలో 100 మైళ్ళ స్పీడ్లో, 120 మైళ్ళ స్పీడ్లో వెళుతూ ఉంటే బ్రేక్ మీద వాడు కాలు వేడి వెళ్ళిపోతూ ఉంటాడు. మనకు భయం అలా వెళ్ళకూడదు, మనకైతే యాక్సిడెంట్లు అయిపోతాయి. ఏం చేద్దంటే అక్కడ పక్క సందుల్లోంచి వచ్చినవాడు సడన్గా మెయిన్ రోడ్డు మీదకి రాడు. నీకు అర్థమవుతుంది, వాడు మెయిన్ రోడ్డు మీదకి వచ్చాడంటే యాక్సిడెంట్ అయిపోతుంది. అన్నీ చూసుకుని రోడ్డు క్లియర్ అయితే రావాలి, కానీ పక్క, ఇక్కడ మనం మెయిన్ రోడ్డు చూసుకోకుండా పక్క సందులోంచి వచ్చేస్తాడు. ఇక్కడ అలా మెయిన్ రోడ్డు చూసుకోకుండా పక్క సందులోంచి వచ్చాడంటే అడిగి డ్రైవర్ లైసెన్స్ క్యాన్సిల్ చేసేస్తారు. అడిగి వంద కిలోమీటర్ల దూరంలో 120 కిలోమీటర్ల గంటకంత స్పీడ్గా పోతాడు పక్క, ఆ సందులోంచి ఎవడొస్తాడు, ఈ సందులోంచి ఎవడొస్తాడు, NH ప్రయాణం. భగవద్గీత కనుక మీకు ప్రాపర్గా అర్థమైతే సందుల్లోంచి ప్రయాణం చెయ్యక్కర్లేదు, బ్రేక్ మీద కాలు వెయ్యక్కర్లేదు, గంటకు 120 మైళ్ళ స్పీడ్లో వెళ్ళి ధర్మాన్ని ఆచరించి మీరు మోక్షాన్ని పొందొచ్చు. అది భగవంతుడు చెప్పినటువంటి భగవద్. ఈ మధ్యన మన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి అమెరికాలో. ఒక భార్య చెబుతుంది నాకు, బండి తోలుతుందంట ఇప్పుడు అమెరికాలో, గంటకు 100 కిలోమీటర్ల దూరంలో వెళుతాను, స్పీడ్లో వెళుతాను. ఆవిడ పక్కన ఆవిడ భర్త కూర్చున్నాడంట. ఆవిడ ఏమన్నదంటే భర్త మెచ్చుకుంటాడని, నేను ఎంత స్పీడ్లో వెళుతున్నానో మీకు తెలుస్తుందా, మీటర్ చూస్తున్నారా అన్నాడు. అందట అంటే మెచ్చుకుంటాడు, నువ్వు బాగానే స్పీడ్గానే వెళుతున్నావు, గుర్ర బండిలాగా వెళుతున్నావు, నువ్వు మంచి స్పీడ్లో వెళుతున్నావు, ఎంత స్పీడ్లో వెళుతున్నావు అంటే పూర్వం ఇండియాలో గుర్ర బండి ఉండి, ఆ గుర్ర బండి అంత స్పీడ్, 100 కిలోమీటర్లు వెళుతుంటే స్పీడ్ అనిపించలేదు అక్కడ హస్బెండ్కి. అంటే మీకు ఎందుకు చెబుతున్నా అండి, భగవద్గీత కనుక మీకు అర్థమైతే అంత స్పీడ్లో వెళ్ళి మీరు మోక్షం అర్థం ఎన్నకెచ్చి ప్రయాణాలు. మన యొక్క ధర్మం మీద గౌరవం లేదు, తోటి మానవుడి మీద గౌరవం లేదు, మనకి సామాజిక స్పృహ లేదు. గుళ్ళోకి వెళితే ఎంతసేపు మనం బాగుపడాలని, మనం ఏదో పైకి వెళ్ళిపోవాలని, మన గురించి దేవుణ్ణి ప్రార్థించడం కానీ, మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఇక్కడ మీ 1000 మంది ఇక్కడ కూర్చున్నారు, మీరు ఎప్పుడైనా మీ జీవితంలో ఇతరుల కోసం దేవుణ్ణి ప్రార్థించారా చెప్పండి? నేను బాగుపడిపోవాలి, నేను బాగుపడిపోవాలి, లేకపోతే మా మనవాళ్ళు బాగుపడిపోవాలి, ఆడి బాగుపడిపోవాలి, ఈయన బాగుపడిపోవాలి, ఎంతసేపు నీ కుటుంబం గురించి, ఈ నీవు నీ గురించి మాట్లాడుకోవటం తప్పించి మీ అల్లుడు బాగుపడిపోవాలి, మీ కూచుడు బాగుపడిపోవాలి, ఏళ్ళ గురించి కానీ, సమాజం గురించి కానీ, తోటి మానవుల గురించి కానీ, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని ఎప్పుడైనా దేవుణ్ణి ప్రార్థించేవా. ఇంటికి వచ్చేసి కానీ చేయి ప్రాణాయామం చేసేసి, అరగంట చేపి ధ్యానం చేసేసి సందులమ్మట మోక్షానికి వెళ్ళిపోతావా? నేషనల్ హైవే భగవద్గీతలో చెప్పిన మోక్ష మార్గం. ఎన్నకెచ్చి నువ్వు కాలు మీద, నువ్వు బ్రేక్ మీద కాలు అయ్యక్కర్లేదు, అటువంటి మార్గాలు సూచించాడు భగవద్గీతలో. అసలు మీరు ఎవరైనా గుళ్ళోకి వెళ్ళినప్పుడు అంటే మాకు చైవ్ సమాజం కోసం కానీ దేశం కోసం కానీ ప్రపంచం మానవ జాతి గురించి కానీ ఎప్పుడైనా భగవంతుని మీరు ఎప్పుడైనా ప్రార్థించారా? మీరు ఎప్పుడైనా మీలో మీరు ఎనాలిసిస్ ఇస్తే మీలోనే పరిశోధన చేసుకోండి. ఎప్పుడైనా ఇతరుల కోసం మీ గురించి ఏదో ఏ వ్రతం చేసినా ఏది చేసినా మీ గురించి మీరు చేసుకుంటున్నారు, కానీ ఇతరుల కోసం ఎప్పుడైనా మీరు ప్రార్థన చేశారో దేవుడి దగ్గరికి? ఆ దేవుడు రాముడు అవ్వచ్చు, కృష్ణుడు అవ్వచ్చు, శంకరుడు అవ్వచ్చు, అది వేరే విషయం. ఈ మాటలు మనం చెప్పుకునే మాటలను ఓవర్కమ్ చేసి మాట్లాడతాడు రమణస్వామి. ఆయనేం మాట్లాడతాడంటే, నువ్వు గొప్ప స్థితికి వెళ్ళిపోవాలనుకుంటున్నావు, భగవాన్ అంటారు, అదే గొప్ప రాబోయే జన్మ గొప్ప జన్మ రావాలనుకుంటున్నావు, అదే చచ్చిపోయిన తర్వాత గొప్ప గొప్ప లోకాలకి గొప్ప గొప్ప ఎవరికి అందరి లోకాలకి వెళ్ళిపోవాలనుకుంటున్నావు కదా, ఈ జన్మ బాగోలేదు రాబోయే జన్మ ఇంకా గొప్ప జన్మలోకి వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటున్నా, పైకి చెప్పకపోయినా లోపల అనుకుంటున్నారు కదా మీరు గొప్ప జన్మకి వెళ్ళిపోవాలని. చచ్చిపోయిన తర్వాత గొప్ప గొప్ప లోకాలకి వెళ్ళిపోవాలి, రాబోయే జన్మ గొప్ప జన్మ వచ్చేయాలని ఇలా మీరు అనుకుంటున్నారు కదా, ఈ పూజ చేస్తే ఇది వస్తుంది, ఈ పూజ చేస్తే ఇది వస్తుంది, ఇలా వెళ్ళిపోదాం పైకి అనుకుంటున్నారు కదా అంటారు భగవాను. ఇవన్నీ చెప్పి చెప్పైనా గొప్ప జన్మ రావాలని ఎవడనుకుంటున్నాడు, వైకుంఠానికి వెళ్ళిపోవాలని ఎవడనుకుంటున్నాడు, అందరూ తల ఎత్తిన వంక చూడాలి అని ఎవడ విర్రజిగుతున్నాడు, వాడిని వదిలించుకోకపోతే నీకు గతి లేదన్నాడు రమణ మహర్షి. నీకు గతి లేదన్నాడు. ఇలా మనం అనుకుంటున్నాం లేదా పైకి చెప్పకపోయినా లోపల అనుకుంటున్నాం, అలా అనుకున్నవాడు ఎవడు, వాడిని అర్థం చేసుకుని వాళ్ళ నుంచి విడుదల పొందకపోతే మీరు కోటి జన్మలు ఎత్తినా మీకు ముక్తి లేదు, మోక్షం లేదు, సహజ స్థితి లేదు, సహజ జ్ఞానం లేదు. దేవుడి మీద ప్రేమ లేదు, మనుషుల మీద ప్రేమ లేదు, సమాజం మీద ప్రేమ లేదు, జ్ఞానం పోనీ మనలో అదంతా వదిలేయండి. అసలు జ్ఞానమే లేక ఆత్మజ్ఞానం. కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో, ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైంది లేదు అర్జున, జ్ఞానంతో సమానమైంది లేనప్పుడు జ్ఞానానికి మించింది ఉందని నేను నీకు ఎలా చెప్తాను అర్జున పార్థ కౌంతేయ అనసూయుడువా? నువ్వు అనసూయుడువు, అసూ ఎలా ఉంటుందో తెలియనివాడు. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సమానమైంది ఏది లేదు. జ్ఞానం మనిషిని పరమ పవిత్రుని చేస్తుంది. జ్ఞానం ఆత్మజ్ఞానానికి మించింది లేదు, దాంతో సమానమైంది లేదు. కనీసం మనం గుళ్ళోకి వెళ్తాం అనుకోండి, మన జ్ఞానాన్ని లక్ష్యంగా పెట్టుకుని జ్ఞానాన్ని గమ్యంగా పెట్టుకుని మనలో ఎంతమంది జీవిస్తున్నాం? మన అవసరాల కోసం వెళ్ళి దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం, కానీ కృష్ణ నారాయణ నాకు ఆత్మజ్ఞానాన్ని ప్రసాదించు, నా గమ్యం అది అని ప్రార్థించేవాళ్ళు మనలో ఎంతమంది ఉన్నారు? సృష్టిలో ఇంతవరకు ఆత్మజ్ఞానం లేని వాడికి ఎవరికీ మోక్షం రాలేదు, ఎవరికీ నిర్వాణ సుఖం పొందలేదు. నీకు ద్వేషం లేకపోతే అర్జున, నీకు ద్వేషం లేకపోతే కోరిక లేకపోతే కోరిక లేకపోతే నీకు కోరిక లేకపోతే ద్వేషం లేదు. నీకు కోరికే లేదనుకో, ద్వేషమే లేదనుకో, ఈ బంధంలోంచి ఏమీ నొప్పి లేకుండా విడుదల పొందుతావు అర్జున. అంటే బాధపడి గమ్యాన్ని చేరటం కాదు, బాధపడి ఇప్పుడు మనం భీమవరంలో ట్రైన్లో జాయిన్ అయ్యాం అనుకోండి, హైదరాబాద్ వెళుతున్నాం అనుకోండి, గాఢ నిద్ర వచ్చేసిందని మన సికింద్రాబాద్ వచ్చే వరకు గాఢ నిద్ర వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం, అప్పుడు సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేసింది అనుకుంటాం. అంత సుఖంగా నీకు కోరిక లేకపోతే ద్వేషం లేకపోతే ఫలాకాంక్ష లేకపోతే అంత హ్యాపీగా సేఫెస్ట్ సేఫ్గా మోక్షాన్ని పొందుతావు అర్జున. కష్టపడి కాదు, సుఖంగా బంధంలోంచి, సుఖంగా అజ్ఞానంలోంచి, అవిద్యలోంచి, బంధంలోంచి విడుదల పొందుతావు అర్జున. అంటే మనకి కర్మ వాసనలు ఎలా వస్తాయంటే ఎక్కడో రా, ఎక్కడ ఇష్టం పెట్టుకుంటాం, ఎక్కడ అయిష్టం పెట్టుకుంటాం. ఆ ఇష్టం పెట్టుకున్న చోట ఎలా తప్పుకోవాలో చూస్తూ ఉంటాం, బయటపడాలో. ఇష్టం పెట్టుకున్న చోట అక్కడ ఆ కోరిక ఎలా నెరవేర్చుకోవాలని చూస్తాం. మీకు అర్థమవుతుందే? అయిష్టం పెట్టుకున్న చోట అందులోంచి ఎలా బయటపడాలని చూస్తాం, ఇష్టం పెట్టుకున్న చోట ఆ కోరిక ఎలా నెరవేర్చుకోవాలని చూస్తాం. వీటి వల్ల కర్మ వాసనలు పెరుగుతాయి. వీటి వల్ల కర్మవాసనలు పెరిగితే ఆ వాసనలే కదా నిబంధించింది. అర్జున కష్టపడి 24 గంటలు ధ్యానం చేసేసి కళ్ళు తెరిచి కాంచేపు, కళ్ళు మూసి కాంచేపు, ఇలా బిగిసిపోయి మొఖం ఈ పక్క చెప్పం ఆ పక్క చెప్పం బిగిసిపోయి ఇలా కష్టపడి 24 గంటలు ఎవరైతే ధ్యానం, రాత్రి నిద్ర మానేసి పగలు తిండి మానేసి ఎవరైతే ఇలా ధ్యానాలు చేసేసి ఎవరైనా ధ్యానం చేసేటప్పుడు ఎవరైనా చిన్న చప్పుడైతే అని చెప్పించడానికి సిద్ధమైపోయి ఈ పిల్ల ఏ పిల్లలైనా అల్లరి చేస్తే మీరు ధ్యానం చేసే చర్మం ఒలిచేసేలాగా, చర్మం తీసేసేలాగా అని బాధేసి ఇలా కష్టపడి మీరు ధ్యానాలు చేసేసి చాలా మంది ఏదైతే పొందుతాననుకుంటున్నారు, కర్మ ఫలకాంక్ష లేకుండా, కర్మ ఫలకాంక్ష లేకుండా చేసేవాడు కూడా అదే పొందుతాడు అయ్యా. వాడు పొందేది వేరు, ఈడు పొందేది వేరని నీకు ఎవరైనా చెబితే పిల్లకాయలు చెప్పి మాటలు, పిల్లకాయలు మనకు ఏదైనా మాటలు చెబితే వింటాం కానీ పట్టించుకోం, వింటాం వదిలేస్తూ ఉంటాం. అలా పిల్లకాయల మాటల కింద వదిలేయి అర్జున. ఒకటి మట్టికి మర్చిపోకండి, ఒకటి మట్టికి మర్చిపోకూడదు. అసలు మనం జపం చేసినా, ధ్యానం చేసినా, లేదా పూజ చేసినా, యాత్రలకు వెళ్ళినా, నదుల్లో స్నానాలు చేసినా, ఇంటికాడి వ్రతాలు చేసినా, ఎన్ని చేసినా మన మనస్సు పవిత్రం కోసం మనం చేసుకోవాలి. మన చిత్తం శుద్ధి అవటానికి, మన బుద్ధి శుద్ధి అవటానికి చేసుకోవాలి. మన బుద్ధి కనుక శుద్ధి అయితే గమ్యం మీద మన బుద్ధి నిలబడి ఉంటుంది. మన బుద్ధి శుద్ధి అవ్వకపోతే రోజుకో రకంగా ఉంటాం, గంటకో రకం, రోజుకో రకంగా ఉన్న పర్లేదు గంటకో రకంగా ఉంటాం. ఒక స్థిరత్వం లేదు, బుద్ధికి స్థిరత్వం లేదు. శరీరం నిండా రోగాలు, మనస్సు నిండా కోరికలు. కొన్ని బుద్ధి స్థిరంగా ఉందంటే బుద్ధి స్థిరత్వంగా లేదు. వీళ్ళక మోక్షం. కొంతమంది రోజుకి 10 రకాలుగా ఉంటారు, కొంతమంది వాళ్ళు మూల సంఘ మనుషులు అంటారు. అర్జున ఎవరైనా ఏదైనా ఇస్తే నేను తీసుకుంటాను అయ్యా, ఆకిస్తే ఆకు తీసుకుంటాను, నీళ్ళిస్తే నీళ్లు తాగుతాను, పండిస్తే పండు పుచ్చుకుంటాను. అర్జున నాకు నువ్వు పండు ఇచ్చావనుకో పండు తీసుకుంటాను, నీళ్ళు ఇచ్చావనుకో నీళ్లు కూడా తీసుకుంటాను, ఒకరు ఒకటి ఆకులు ఇస్తావనుకో ఆకులు కూడా తీసుకుంటాను. ఎప్పుడు నువ్వు ప్రేమతో ఇస్తే, నువ్వు భక్తితో ఇస్తే తీసుకుంటాను అర్జున. నువ్వు కనుక భక్తితోడిస్తే, ప్రేమతోడిస్తే, ఈశ్వరుడి పట్ల సజీవమైన విశ్వాసం తోడిస్తే, నువ్వు పండు ఇవ్వక్కర్లేదు, నీళ్ళు ఇవ్వక్కర్లేదు, ఒట్టి ఆకైనా ప్రేమతోడిస్తే నేను స్వీకరిస్తాను. పోనీ పండు ఇవ్వటం కష్టమైన ఆకే వచ్చాం కదా, ఆకేనే నేను ప్రేమతో స్వీకరిస్తాను. ఈ హృదయంలో కనుక లవ్ ఈజ్ గాడ్. దేవుడంటే ప్రేమ, దేవుడంటే శాంతి, దేవుడంటే సుఖం, దేవుడంటే ఉండటం. దేవుడు ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. నువ్వు నీవు దేహంతో, నువ్వు ఒక దేహంతో తాదాప్యం పొందుతున్నావు కాబట్టి ఈ దేహ భావన, ఈ దేహం, దేహం తాలూకు తలంపు, ఈ దేహమే నేననుకున్న తలంపు నువ్వు అనుకుంటున్నావు కాబట్టి, నీ అస్తిత్వాన్ని ఈ దేహానికి శవానికే పరిమితం చేసుకుంటున్నావు కాబట్టి, ఈ దేహ భావన దేహమే నేనన్న భావన, దేహమే నేనన్న తలంపు ఉంది కాబట్టి, ఈ దేహం నిజం, లోకం నిజం, ఎక్కడో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు. అంతర్యాముగా ఉన్న దేవుణ్ణి నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, ఎక్కడో దేవుడు ఉన్నాడు అనుకుంటున్నావు. ఇటువంటి వేరు భావన, భేద భావన నీకెందుకు వస్తుంది అంటే దేహాభిమానంలోంచి వస్తుంది. అందులోంచి నీ విడుదల పొందితేనే కానీ నిర్వాణ సుఖాన్ని పొందలేవు. ఆ నల్లటి వాడు ఎవడో నీకు తెలుసు, ఒకవేళ నాకు కూడా తెలియదు అని నువ్వు అనుకుంటున్నావు. వాడు మన తలకి రాతలు రాసేవాడు. వాడు మనకి ఏ శరీరంలో ఏ కర్మ వేసి ఆ ఉపాధి ద్వారా ఏ కర్మ అనుభవించాలో నిర్ణయించేవాడు వాడు. మన గతివాడు మన పతివాడు, మన భర్తవాడు మన యజమాని వాడు, మన ప్రభువాడు. జగత్తుకే ప్రభువు కాదు, మనకు కూడా ప్రభువే. అంతటా వ్యాపించిన వాడే కాదు, అందరి లోపల ఉండి డ్రైవర్ లాగా నడిపించేవాడు, శరీరాలు నడిపించేవాడు వాడే. వాడే అర్జునుడు సారదని నాకు తెలియదు అని అనుకుంటున్నావు. రేపించి నువ్వు బాగా యుద్ధం చేసే అంటున్నాడు భీష్ముడు ఆడితోటి. ఎవడితోటి అండి? ఎవడితోటి? భీష్ముడు చెప్తున్నాడు కర్ణుడితో, రేపించి గట్టిగా నా రోజులు వెళ్ళిపోయినాయి, నా రోజులు ఏది వెళ్ళిపోయి నువ్వు రేపించి గట్టిగా పోరాడేసేసి కౌరవులకు ఆ పిండా కూడా అప్పచెప్పేయమని చెబుతున్నాడు. భోజనం అడిగే రాజ్యం అప్పచెప్పే శుభ్రంగా తింట కూర్చుంటారు వాళ్ళు, ఆ లడ్లు ప్రసాదాలు అన్నీ అప్పచెప్పేయమని చెప్తున్నాడు. అది ఎందుకయ్యా ఈ మాయ మాటలు? నేనే అంతటి వాడిని కౌరవులకి అప్పచెప్పటానికి? మన తల రాతలు రాసిన వాడు అక్కడ అర్జునుడికి సారథిగా ఉన్నాడు. నేను చచ్చిపోతానని, కౌరవులు చచ్చిపోతారని, రాజ్యం పాండవులదని నాకు తెలియదు భీష్మ. మనలో గొప్ప వీరుడు ఉన్న మాట నిజమే, మహావీరుడు ఉన్న మాట నిజమే, కానీ సుడిగుండాలని ఎలాగో ఎలా తప్పించాలో తెలియదు పరమాత్మకి. ఈశ్వరో గురురాత్మేతి, ఈశ్వరుడన్నా గురువన్నా ఆత్మన్నా ఒక్కటంటే ఒక్కటే. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు ఈశ్వరుడన్నా గురువన్నా ఆత్మన్నా ఒక్కటంటే ఒక్కటే. అంటే నువ్వు భగవంతుని ప్రార్థించగా ప్రార్థించగా, జపించగా జపించగా, ధ్యానించగా ధ్యానించగా, నీ మనస్సుతోటి, నీకు ఇంద్రియాలు ఉన్నాయి, నీ ఇంద్రియాలతోటి, నీ మనస్సుతోటి, నీ బుద్ధితోటి, నీ తెలివితోటి, నీ వివేకంతో భగవంతుని సంతోషించే పనులు చేస్తుంటే, భగవంతుని అనుగ్రహం కోసమే నువ్వు పని చేస్తుంటే, నీకు దేహం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉంది, బుద్ధి ఉంది, లోపల ఏదో ఆత్మ ఉందంటున్నారు, నీకు అనుభవం లేదు కదా, పని ఉందో లేదో నీకు తెలియటం లేదు కదా. నీకు తెలిసే దానితో ఈ దేహంతోటి, ఇంద్రియాలతోటి, మనస్సుతోటి, బుద్ధితోటి, అన్ని నీ వివేకం చోటి నువ్వు భగవంతుని ఆరాధిస్తాంటే, భగవంతుడి అనుగ్రహం సంపాదించడం కోసం పని చేస్తాంటే, ఆయన నీకు గురువుగా వచ్చి నిన్ను తరింపజేస్తాడు, ఆయన నిన్ను తన స్వరూపాన్ని ఇస్తాడు. నీకు ఇంద్రియాలు ఉన్నాయి కదా, కళ్ళు ఉన్నాయి, మిగిలి కళ్ళు చేతులు అంటే ఇది జ్ఞాపకం వస్తుంది. ఎక్కడికో పోతున్నాను, మళ్ళీ ఎంగలండ్ పోతున్నాను. నేను ఎంగలండ్ పోయిట్ చెప్పాడు, ఉపయోగం చెప్పాయా అని చెప్పాను. చేతులు అంటే మళ్ళీ జ్ఞాపకం వస్తుంది, మళ్ళీ సబ్జెక్ట్ ఇడిచిపెట్టిన ఉడికి మాట చెప్పేసి వెళ్ళిపోతాను. మళ్ళీ సబ్జెక్ట్ ఈ చేతులకి, ఈ చెయ్యికి, ఈ చేతికి ఒక పర్లాంగ్ దూరం ఉంటుందండి. ఇప్పుడు ఈ చెయ్యి ఎంత దగ్గరగా ఉన్నాయో చూడండి, దగ్గరగా ఉన్నాక ఏమో పర్లాంగ్ మైలు దూరంగా ఉన్నాయి. ఈ చెయ్యి దగ్గరగానే ఉన్నాయి, దూరంగా లేవు కదా. అలాగే మీ కుటుంబ సభ్యులు, అన్న చెల్లెళ్ళు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, మీ కుటుంబ సభ్యులు చేతులు, చేతులు ఎలా దగ్గరగా ఉన్నాయో అలా మీ అక్క చెల్లెళ్ళు, మీ అన్నదమ్ములు కనుక అంత సన్నిహితంగా లేకపోతే ఇతరులకు లోకు అయిపోతారు అంటాడు ఒక పోయి. అటు ఇంగ్లీష్ మళ్ళీ ఎంగలండి పోయాను నేను. అంటే కొంతమంది కవులు ఏం చేస్తారంటే బాహ్యమైన సౌందర్యాన్ని వర్ణిస్తారు, బాహ్యమైన సౌందర్యాన్ని, ఆ శరీర సౌందర్యం. కొంతమంది కవులు ఏం చేస్తారంటే ఆ శరీరాన్ని విడిచిపెట్టి మనస్సు యొక్క లోయల్లోకి, లోయల్లోకి వెళ్ళి ఉదయ సౌందర్యాలు తీసుకొస్తాడు. అందులో విలియం వర్డ్స్ వస్తాడు, మిల్టన్ షేక్స్పియర్ శరీర వర్ణాన్ని ఎక్కువ, శరీరం యొక్క రంగు, వాళ్ళ యాక్షన్ చెప్తారు, ఇలా వర్ణిస్తారు. కానీ విలియం వర్డ్స్వర్త్ ఏం చేస్తాడంటే శరీరం వదిలేస్తాడు, నీ మనస్సులోని అందాలు, నీ హృదయంలోన సౌందర్యం అంత వెలికి తీసుకొచ్చి కక్కుతాడు మనకు అర్థం అవడం కోసం. వాడు విలియం వర్డ్స్ ఒక కవి ఏదైనా ఒక మంచి మాట చెప్పాడు అనుకోండి, ఏదో చెప్పేశాడు అనుకుంటాం, పురుడు వచ్చినప్పుడు ఆ బిడ్డను బయట ప్రసరింపజేయటానికి, ప్రసరించడానికి తల్లి ఎంత బాధపడుతుందో, షేక్స్పియర్ వాళ్ళు కొన్ని మహావాక్యాలు చెప్పడానికి అంత బాధపడితే కానీ లోపల అంత ఘర్షణ లేకపోతేనే కానీ మంచి వాక్యాలు చెప్పలేరు వాళ్ళు. మీరు రోజు కుటుంబాల్లో పేచీలు పెట్టుకుంటే ప్రతి చిన్న విషయానికి ఈ చేతులు ఎంత సమీపంలో ఉన్నాయో, మీ అన్నదమ్ములు, మీ అక్క చెల్లెళ్ళు మీరంత సన్నిహితంగా లేకపోతే ఇతరులకు లోకు అయిపోతారు, వాళ్ళు మిమ్మల్ని జయించడం మీకు తేలిక అవుతుంది వాళ్ళకి అంటాడు ఒక పోయాడు. కొంతమంది కావాలని ఆ కుటుంబాల్లో పేచీలు పెడతా ఉంటారు, కారణం లేకపోయారు, ఎందుకంటే అది ఒక అలవాటు వాళ్ళకు. అంటే భగవంతుడు మీ ఇంద్రియాలతోటి, మనస్సుతోటి, బుద్ధితోటి, మీకు భగవంతుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో అన్ని అవకాశాలతోటి భగవంతుని ప్రార్థిస్తుంటే, భగవంతుడి కోసం వెచ్చిస్తుంటే, వింటే చెవులు ఉన్నాయి వినండి, చెవులు ఉన్నాయి భగవంతుడి గురించి వినండి, కళ్ళు ఉన్నాయి భగవంతుడి రూపాన్ని చూడండి, నోరుంది భగవంతుడి గురించి మాట్లాడండి, యూస్లెస్ టాక్ వద్దు, పర్పస్లెస్ టాక్ వద్దు, భగవంతుడి గురించి మాట్లాడండి, కాళ్ళున్నాయి గుడి చుట్టూరు తిరగండి, భగవంతుడికి ప్రదక్షిణం చెయ్యండి, చేతులతోటి పూజించండి, నోటితోటి స్మరించండి. మీకు అవయవాలు చాలా ఉన్నాయి కదా, మీ అవయవాలన్నింటినీ ఉపయోగించుకుని భగవద్ అనుగ్రహం పొందటానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఆ అంతర్యామి, ఆ నల్లటి వాడు మీకు స్వరూపంగానే వ్యక్తమవుతాడు. మధురాధిపతి వదనం మధురం, గమనం మధురం, అంతా మధురమే మధురాధిపతికి, అంతా మధురమే, యుద్ధం కూడా మధురమే. ఆయనకి యుద్ధం యుద్ధాల్లోకి వెళ్ళినాడు ముస్తాబా ఎవడెళ్తాడండి. భగవంతుడు కృష్ణుడు ఏ యుద్ధంలోకి వెళ్ళినా ముస్తాబా అయ్యేవాడు. మెళ్ళో నగలు పెట్టుకున్నాడు, ఈ మెళ్ళో బంగారు పోస్తులు కూడా పెట్టుకున్నాడు. ఆయనకి ముస్తాబ్ అంటే ఇష్టం, డెకరేటెడ్ గాడ్. కృష్ణుడికి ముస్తాబ్ దేవుడు, బాగా అందరం ముఖం ముఖం అర్థంలో ముఖం చూసుకుంటాడు, అన్నీ చూసుకుంటాడు, అన్నీ చూసుకుని వెళ్తాడు. ముస్తాబ్ అయ్యి పెళ్లికి వెళ్తారు కానీ యుద్ధాలకు వెళ్ళడం, మరి ఆ దేవుడు ఎటువంటి దేవుడు? రాజగోపాల్ ఆచార్య చెప్తాడు, ఆకాశానికి అంతు లేదు, ఆకాశానికి అంతు లేదు, సముద్రానికి అంతు లేదు. అది నీలంగానే ఉంటుంది, ఇది అనంత తత్వానికి ఒక అంతు అంతు లేని ఒక హద్దు లేని తత్వానికి ఆకాశం కూడా గుర్తే, సముద్రం కూడా గుర్తే. ఆకాశం ఎంత విశాలంగా ఉంటుందో, సముద్రం ఎంత లోతుగా ఉంటుందో, ఆకాశానికి మొదలు చివర కనపడదు, అలాగే సముద్రానికి కూడా చివర కనపడదు. లోతుకి సముద్రం లాంటి వాడు, విశాలానికి ఆకాశం లాంటి వాడు, వాడే కన్న అయ్యా నల్ల అయ్యా అంటాడు రాజా. వాడే కన్నయ్యా, వాడే నల్లనయ్యా. సముద్రం అంతా లోతుగా ఉంటాడు, ఆకాశం అంతా విశాలంగా ఉంటాడు. అది నువ్వు భగవంతుడిని నీకు ఇచ్చిన అవకాశాలు అన్నిటితో భగవంతుని ప్రార్థించగా ప్రార్థించగా ఒకటండి, మీకు ఎవరికైనా సాధన బాగా సాగటం లేదని పూర్వజన్మలో మీరేమి చేయలేదని అర్థం. పూర్వజన్మల్లో మీరు బాగా సాధన చేస్తే అర్జున పూర్వజన్మ వాసన, ఆ పూర్వజన్మ పుణ్యం నీకు బలంగా ఉంటే నీ సాధన ఆ పూర్వజన్మ వాసనే, ఆ పూర్వజన్మ సంస్కారమే, ఆ పూర్వ పుణ్యమే నీ చేత సాధన చేయిస్తుంది అర్జున. ఆ బ్రాట్ అవర్ కూడా ఉండాలి, పుణ్యం కూడా నువ్వు కొంత చేసి ఉండాలి పూర్వజన్మల్లో. కొంతమంది ఎలా ఉంటారటండి, మేము వండుకున్నదంతా మేమే తినేస్తాం, మేము సంపాదించుకున్నదంతా మేమే తినేస్తాం, మేము సంపాదించుకున్నదంతా మేమే తినేస్తాం, మేము వండుకున్నదంతా మేమే తినేస్తాం, మేము ఎంత వండుకుంటే అంతా మేమే తినేస్తాం, ఎవరికి కూడా ఒక మెతుకు కూడా పెట్టమని అనుకునే వాళ్ళు ఎవరు ఉంటే, కృష్ణుడు అన్నాడు గీతలో, వాళ్ళు తినేది అన్నాం కాదు పాపం తింటున్నారా అన్నాడు భగవంతుడు. వాళ్ళు అన్నం తింటున్నారని వాళ్ళు అనుకోవచ్చు, వాళ్ళు అన్నం కాదు వాడు తినేది, వాళ్ళు పాపం తింటున్నారు, చచ్చిపోయి బతికుండగా పాపం పూజ చేసుకుంటున్నారు. మరి నా అంతరం చీకటి లోకల డార్క్ కష్టం కావచ్చు. కొంతమంది అంటూ ఉంటారు, అవునండి మేము సంపాదించుకుంటున్నాం తింటున్నాం అండి, తినొద్దని చెప్పటం లేదు కృష్ణుడు, మీరు తినేది పాపం. చీకటి లోకాలు మీకోసం, మీ చీకటి లోకాలు ఆ నరక లోకాలు మీరు ఎప్పుడు వస్తారో మిమ్మల్ని కలుపుకోవడానికి ఎదురు చూస్తున్నా. కనీసం నీ జీవితంలో గౌరవాలు ఆశించకుండా, గొప్పలు ఆశించకుండా, పేరు ప్రఖ్యాతులు ఆశించకుండా, టాంటాం ఆశించకుండా, అడ్వర్టైజ్మెంట్ ఆశించకుండా, కనీసం నీ శరీరం చనిపోయినప్పుడు ఒక్క మనిషిని నువ్వు ఎప్పుడన్నా ప్రేమించావా? కొంత చాలామంది మంచి పనులు చేసేవాళ్ళు కూడా గౌరవానికి ఆశించేస్తారు. నీకు ప్రపంచంలో గొప్ప రావచ్చు, దానివల్ల నీకు ఈశ్వరుని దయ రాదు. నువ్వు గౌరవానికి ఆశించి పని చేస్తే గౌరవం వస్తుంది, నువ్వు ఏ ఉద్దేశం మీద పని చేస్తే అదే వస్తుంది, కానీ ఈశ్వరుని దయ మటుకు నీకు రాదు. అంటే భగవంతుడు అన్ని ద్వయ భయం ఉన్నంతగా, నేను వేరు దేవుడు వేరు, నువ్వు నీకు ద్వైత బుద్ధి ఉంది, నీకు ఆ దేహాభిమానంలోంచే ద్వైత బుద్ధి వస్తుంది. దేహాభిమానంలోంచే ఆ ద్వైత బుద్ధి నీకు వస్తుంది, అంటే నీకు వేరు బుద్ధి ఉంది కాబట్టి జ్ఞాని మనం అభేదంగా ఉన్న పరమేశ్వరుడు కూడా భేదం చూస్తాం, జ్ఞాని ఈ భేదాల మధ్యన అభేదం చూస్తాడు. భేదం అంటే ఎలాగుంటుందో తెలియని భగవంతుడిలో భక్తుడు భేదాన్ని చూస్తాడు. భేదాలు అన్నిటి మధ్యలో ఉండి జ్ఞాని అభేదాన్ని చూస్తాడు. ఎక్కడ చూసినా శరీరంలో రంగు తేడా, మీ మనస్సులు తేడా, గుణాలు తేడా, ధనంలో తేడా, పాండిత్యంలో తేడా, ఈ ఇన్ని రకాల భేదాల్లో ఈ భేదాలకు అతీతంగా ఏ వస్తువు అయితే అభేదంగా ఉందో దాన్ని దర్శిస్తాడు వాడే నిజమైన జ్ఞాని, వాడే సత్పురుషుడు, వాడే హోలీ మ్యాన్ అని రెచ్చిపోయి కృష్ణుడు ముఖం ఇంత పెద్ద చేసుకుని, వాడు జ్ఞాని మాత్రమే కాదు వాడు పరమ పవిత్రుడే కాదు అయ్యా, భేదంలో అభేదాన్ని చూసాడు, వాడి పండితుడు కూడా కొడుకు అర్జున, వాడి పండితుడు. ఇజ్ ఎ ట్రూ స్కాలర్. ఆ జ్ఞానం గురించి చెప్పేటప్పుడు మన కృష్ణుడి ముఖం ఎంత ముఖం అయిపోతుంది, జ్ఞానస్వరూపుడు. జ్ఞానంతో సమానమైందే లేదని చెప్పేటప్పుడు దానికి మించి ఉందని ఎలా చెప్తాను అర్జున? అంటాడు మామూలుగా కాదు అయ్యా, భేదంలో అభేద దృష్టి మామూలుగా కాదు, పరమ పవిత్రుడైన బ్రాహ్మణుడిలో, పరమ పవిత్రుడైనటువంటి బ్రాహ్మణుడిలో, ఏనుగులో, క్షేమలో, దోమలో, కుక్కలో, కుక్క మాంసం తినేవాళ్ళు ఎవడైతే భేదరహితని, భేదం లేకుండా అభేద స్థితిని ఎవడైతే డబ్బు లేకపోతే మన చుట్టాలను కూడా చుట్టాలి కాదంటున్నావు అప్పుడు ఏదో చూసిన గుర్తొస్తాను అంటున్నా. మీరు మీ చుట్టాలకు డబ్బు లేకపోవచ్చు, వాళ్ళు కూడా ఈ నల్లటి వాడు అంతర్యామి అక్కడ ఉన్నాడని గుర్తి వాళ్ళు మర్చిపోతాడు అన్నారు. ఈ చుట్టాలకి డబ్బు లేకపోవచ్చు, ఈ నల్లటివాడు ఉన్నాడు. ఏ నల్లటివాడు? కర్ణుడు చెప్పాడు కదా, ఐ నో హూ ద బ్లాక్ వన్. ఆ నల్లటివాడు ఎవడో నాకు తెలియదు అనుకుంటున్నావా? పితామహ భీష్మ తాతగారు, ఇది ఆల్రెడీ డిసైడెడ్. మీరు ఎక్కడ అనకండి, మీరు ఈ మాటలు ఎక్కడ అనకండి. ఈ మాటలు కర్ణుడు చెప్పిన ఈ మాటలు విన్నాక భీష్ముడు ఒక మాట అన్నాడు, మీరు ఎక్కడ రివీల్ చేయకండి. ఐ నో హూ ద బ్లాక్ వన్ ఈజ్, హీ హాజ్ ఆల్రెడీ డిసైడెడ్ ఆల్ అవర్ ఫేట్స్. అన్నాక కర్ణుడు చెప్పిన మాటలు పూర్తి చేసేసాక, కర్ణ నువ్వు గొప్ప వీరుడే, వీరత్వంలో తక్కువ వాడు కాదు, అర్జునుడి కంటే పెద్దవాడు నువ్వు వీరత్వంలో. అయితే నీకు శాపాలు ఉండటం వల్ల నువ్వు ఓడిపోతున్నావు, చనిపోతున్నావు, ఎక్కువ శాపగ్రస్తుడు నువ్వు. నువ్వు అనేక యుద్ధాలు చేశావు, అనేక నువ్వు గొప్ప గొప్ప దానకర్ణుడు. అర్జునుడు కర్ణుడు చేసిన దానాలు పాండవులు కానీ కౌరవులు కానీ ఎవరో చేయలేదు. నువ్వు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశావు, ఏ గుడ్ మ్యాన్ ఇన్ ఏ బ్యాడ్ పార్టీ. కానీ ఏదో ఈ తల రాక నువ్వు కౌరవుల పక్షాన ఉన్నావు. నువ్వు ఎన్నో ఎన్నో గొప్ప యుద్ధాలు చేశావు, చాలా గొప్ప యుద్ధాలు చేశావు, గొప్ప వీరుడివే. కర్ణుడు కూడా వీరుడే, కర్ణుడు కూడా వీరుడే, నువ్వు గొప్ప వీరుడివే. నువ్వు ఎన్నో గొప్ప గొప్ప యుద్ధాలు చేశావు, కానీ నువ్వు దానాలు ధర్మాలు చేశావు. కానీ ఈ మాట మీరు ఎక్కడ అనకండి, ఎన్ని గొప్ప పనులు చేసిన నా హృదయాన్ని మటుకు నువ్వు జయించలేవు. ఇప్పుడు జయిస్తున్నావు కర్ణ, ఎప్పుడు జయిస్తున్నావు? ఐ నో హూ ద బ్లాక్ వన్ ఈజ్, ఈ హాజ్ ఆల్రెడీ డిసైడెడ్ ఆల్ అవర్ ఫేట్స్. ఈ వాక్యంతో ఈ మాట మాట్లాడి, కర్ణున నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని యుద్ధాలు చేసినా, గొప్ప వీరుడని ప్రజల చేత అనిపించుకున్నా, నా హృదయాన్ని మటుకు నువ్వు జయించలేదు. ఈ వాక్యం మాట నా హృదయాన్ని జయిస్తున్నావు. ఇప్పుడు నావాడు అయ్యావు నువ్వు, ఇంతవరకు నువ్వు దానాలు చేసావు, యుద్ధాలు చేసావు, నావాడని ఎప్పుడు అనుకోలేదు, ఇప్పుడు అవుతున్నావు అయ్యా నావాడు. కర్ణ వెళ్ళి నీ పని నువ్వు చేసుకో, నావాడు నా హృదయంలో నీకు చోటు దొరికింది. మళ్ళీ ఈ మాటలు మీరు ఎక్కడ అనక్కడ, ఇప్పుడు జయించావు నా హృదయాన్ని. నువ్వు గొప్ప గొప్ప యుద్ధాలు చేశావు, అప్పుడు జయించలేదు నాకు, అప్పుడు జయించలేదు నువ్వు. నువ్వు సూర్యపుత్రుడవే ఉండొచ్చు, అప్పుడు కూడా నా హృదయాన్ని జయించలేవు. ఐ నో హూ ది బ్లాక్ వన్ ఈజ్. ఈ హాజ్ ఆల్రెడీ డిసైడెడ్ ఆల్ అవర్ ఫేట్స్. ఈ వాక్యం మాట్లాడి, కర్ణ నా హృదయాన్ని జయించావయ్యా అంటాడు. ఏం డైలాగ్ వండర్ఫుల్! ఏ సినిమాలో చూశారు ఈ డైలాగ్స్? ఇప్పుడు జయించావు నా హృదయాన్ని, ఇప్పటికి నేను నీకు స్వాధీనం అవుతున్నాను కర్ణ. ఈ టాక్ వల్ల, ఈ స్వీట్ టాక్, షార్ట్ టాక్, రాత్రి 11:12 అయిపోయింది, ఆ మిడ్ నైట్ టాక్, ఈవినింగ్ టాక్ కాదు ఇది, మార్నింగ్ టాక్. రాత్రి 12:01 అయిపోతుంది, మళ్ళీ తెల్లారితే యుద్ధం ప్రారంభించాలి. మిడ్ నైట్లో టాక్ ఇది. మూడో వ్యక్తి అక్కడ లేడు. ఇద్దరి మధ్య జరుగుతున్న భీష్మ కర్ణుడు, భీష్ముడి దగ్గర జరుగుతున్న సంభాషణ. మిడ్ నైట్ టాక్, రాత్రి అప్పుడే 12:01 అయిపోయింది, మళ్ళీ యుద్ధం చేయడానికి 6 అయిపోతాను, రెడీ అవ్వాలి, ఇంటికి వెళ్ళి మన సిద్ధం అవ్వాలి. కర్ణ ఎన్నో గొప్ప ఘనకార్యాలు చేసినా నా హృదయాన్ని మటుకు నువ్వు జయించలేదు, కానీ ఇప్పుడు జయించావు కర్ణ. అంటే ఇప్పుడే నీ చేతిలో నువ్వు ఓడిపోయాను, నేను నా హృదయాన్ని జయించేశావు. ఈ వాక్య భగవంతుడు నీకోసం గురువు రూపం ధరించి వస్తాడు. ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, మనకు బంధువులతోటి, స్నేహితులతోటి, పరిసరాలతోటి బంధం తెగిపోయినా గురువుతోటి బంధం తెగదు. గురువు దయాసముద్రుడు, గురువు కరుణాసముద్రుడు, గురువు దయాసముద్రుడు, కరుణాసముద్రుడు. గురువే దయాసముద్రుడు అయినప్పుడు దేవుడు దయాసముద్రుడు ఎలా కాకుండా ఉంటాడు? పోతన ఆ స్థాన్యంలో విషం పెట్టుకుని కంసుడు పంపుతాడు పోతను, ఆ స్థాన్యంలో విషం పెట్టుకుని విషం రాసుకుని పాలు ఇస్తున్న కృష్ణుడికి వచ్చే బాలకృష్ణుడు. అంటే పాలు పాలు ఎత్తి పాలు తాగేస్తే చచ్చిపోతాడు. ఆ కంసుడు పురమేస్తాడు ఆ పోతను. అసలు పోతన, పోతన అంటే, పోతన అంటే పవిత్రత లేని గారి, పోతన అంటే వాడు పూజ్యులని అంటారు, అంటే పవిత్ర నా లేదని, పవిత్రత లేనిది పోతన. దాచి ఇటువంటి పనులకి అంత అది ఎందుకు సిద్ధం అవుతుంది? నువ్వు కృష్ణుని చంపేయమని, కృష్ణుని చంపేయమని కంసుడు పంపాడు ఎవరిని? పోతన్ని. పోతనంటేనే పవిత్రత లేదని అర్థం, ఆ పేరులోనే అర్థం ఉంది. దానికి సిద్ధమైంది దానికి, కృష్ణుని చంపేయమంటే అందరూ సిద్ధమవుతారు దానికి. ఇది దీనికి సరిపోయింది పోతనకి, ఆ చెప్పినోడికి దీనికి సరిపోయింది. ఇక్కడ మీకు చూపిస్తున్నారు, కృష్ణుడి దగ్గరికి వస్తుంది, లాలిస్తుంది, లాలిస్తుంది, నెమ్మదిగా ఎత్తుకుంటుంది, ఎత్తుకుంటుంది ఎవరిని? ఆ కృష్ణుని ఎవడు ఎత్తుకోగలడండి? దూదిలాగా లెగిసిపోయాడు పై. ఈ భూమి భారాన్ని మోసే కృష్ణుని ఎవడ ఎత్తుకుంటాడండి? వాడికి ఇష్టపడితే మనం ఎత్తుకోగలం, ఆడిష్టం లేకపోతే మనం ఎక్కడ ఎత్తుకుంటాం? వాడి పోతను ఎత్తుకుంటుందండి, ఎత్తుకుని ఆ స్తన్యం ఇస్తుంది. ఆ స్తన్యంలో విషం ఉంది, అంతా విషం రాసేస్తున్నారు. ఆ స్తన్యం ఇస్తే భాగవతంలో చెప్తారు కృష్ణుడు ఎంత కరుణామయుడో చెప్తారు. అంటే భగవంతుడు ఎంత కరుణామయుడంటే, ఆవిడ చెడ్డుద్దేశం మీద వచ్చింది, కృష్ణుని చంపేయడానికి వచ్చింది. కృష్ణుడు ఏం చేశాడుతుంది? ఆవిడ పవిత్రరాలు కాకపోయినా ఆవిడికి పవిత్రత చేకూర్చి, ఆ పవిత్రత చేకూర్చి ఆవిడ పాలల్లో, ఆవిడ స్థాన్యంలో ఉన్న పాలు తాగి, ఆ విషం పాలు తాగేసి ఆవిడికి పవిత్రత అన్న, పోతన అంటే చెడ్డ, అంటే పవిత్రత లేనిదని ఆ పేర్ల అర్థం. పవిత్రత లేని దాన్ని పవిత్రత చేకూర్చి, దాని బుద్ధిని శుద్ధి చేసి, దాని మంచి సంకల్పం కలగజేసి, ఈ పాడి బుద్ధి, ఈ పాడి బుద్ధి పో, పాడి బుద్ధి తొలగించి, సద్బుద్ధి సహృదయం కలగజేసి, విషం తాగి పోతనకి మోక్షం ఇచ్చాడు వాడు కృష్ణుడు. చంపడానికి వచ్చిన దానికి మోక్షం ఇచ్చాడు.
పవిత్రత ఎలా ఉంటుందో తెలియదాన్ని, లేదా క్రూరత్వం ఆభారంగా పెట్టుకుని జీవించేదాన్ని, కృష్ణుడి కంసుడి దగ్గర పనిచేసేదాన్ని, ఆ పాలు ఆ విషం పాలు తాగి ఆ పోతల నెత్తి మీద అమృతాన్ని కురిపించాడు. వాడు కృష్ణుడు, వాడి దేవాది దేవుడు, ఆది దేవుడు, వాడే నారాయణుడు. ఎప్పుడు కూడా దేవుడికి మొదలు చివరో చూడటానికి మనం చేయకూడదు, అది పొరపాటు. దేవుడికి మొదలు లేదు, చివరు లేదు. దేవుడికి మొదలు లేదు, దేవుడికి చివరు లేదు. అంటే దేవుళ్ళలో మొదలని చివరిని మనం చూడటానికి ప్రయత్నం చేయకూడదు, అవి లేవు కాబట్టి. అంటే మనం ఎందుకు స్మరిస్తున్నాం? కృష్ణ, నారాయణ, గోవింద, అచ్చు వ్యాసుడు చెప్పాడు, ఈ మూడు మొక్కలు మర్చిపోవద్దని. అచ్యుత, అనంత, గోవింద, ఇది చాలు మీరు పవిత్రులు అవటానికని వ్యాసుడు చెప్తాడు. అచ్యుత, అనంత, గోవింద అంటే ఎందుకు చెప్తున్నాడు? దేవుడు అంత కరుణామయుడు, ఆయన కృష్ణుని చంపడానికి వచ్చినటువంటి పోతన్న కూడా అపవిత్రత పోగొట్టి పవిత్రత చేకూర్చి చదువు సౌహృదయాన్ని సద్బుద్ధిని కలగజేసి తన స్వరూపాన్ని ప్రసాదించాడు. పవిత్రత లేని దానికి పవిత్రత చేకూర్చి అసలు ఇంకోటి స్మరించడం వల్లే మనం పవిత్రులైపోతాం. అయితే మన దగ్గర దోషం ఏంటంటే ఆ స్మరణ ఇష్టంగా చేయం, అయిష్టంగా చేస్తాం ఒకటి. తర్వాత ఏదో ప్రయోజనం ఆశించి చేస్తాం స్మరణ, ఏదో కడుపులో ఏదో పెట్టుకుని, ఏదో కోరిక పెట్టుకుని ఒకవేళ భక్తి చేస్తే చేయొచ్చు, చేయకూడదని చెప్పటం లేదు. కానీ కృష్ణ, నీకోసం ప్రేమించడం కోసం ప్రేమిస్తున్నాను, నాకు ప్రయోజనం ఏమీ లేదు, ప్రేమించడం కోసమే ప్రేమిస్తున్నానని హృదయపూర్వకంగా నిండు మనస్తోడు కనుక అచ్యుతుని ఆరాధిస్తే ఇప్పుడే ఇక్కడే ఆయన మనకు ఆశీస్సులు పంపించి మన బుద్ధిలో ఏమైనా దోషాలు ఉంటే తొలగించి. శంకరాచార్య వారు అంటారు వివేక చూడమణిలో, సూర్యుడు ఎంత పెద్దవాడైనా మేఘాలు అడ్డొస్తాంటే మనకు కనపడ్డా. సూర్యుడు ఎంత పెద్దవాడైనా మేఘాలు అడ్డొస్తుంటే మనకు కనపడ్డం. అదేవిధంగా మన హృదయంలో ఈశ్వరుడు ఉన్నప్పటికీ మన బుద్ధిలో ఉన్న దోషాలే మేఘాలు, మనలో ఉన్న బలహీనతలే మేఘాలు, మనలో ఉన్న బలహీనతలే మేఘాలు. మర్చిపోయిన మల్లికర్ణుడు జ్ఞాపకం వస్తున్నాడు. ఆ రాత్రి కాడ మాటలను పగల మాటలు కాదు, మిడ్ నైట్ థాట్లు. భీష్మ, తాతగారు, పితామహ, నాలో ఉన్న బలహీనతలు ఎవరు? కర్ణుడు చెప్తున్నాడు ఎవరితోటి? భీష్ముడితోటి. నాలో ఉన్న బలహీనతలు, మంచివాళ్ళని ఒకవేళ పాండవులు మంచివాళ్ళు, మంచివాళ్ళని మంచివాళ్ళుగా గుర్తించలేకుండా నా బుద్ధి మందగించిపోయింది భీష్మ. మరి మాటలు ఎక్కడ మోసుకెళ్ళక, నా బుద్ధి మొద్దిపారిపోయింది, నా బుద్ధి మందగించిపోయింది. కళ్ళు లేని వాడికి ఎలా కళ్ళు కనపడవో, నా బుద్ధిని మంచిని మంచిగా చూసే శక్తి ఈ బుద్ధికి పోయింది. నాలో ఉన్న బలహీనతలు, నేను చేసే స్నేహాల వల్ల నా బుద్ధి మొద్దుబారిపోయింది, నా బుద్ధి మందగించింది, బాగా చీకటి కింద అయిపోయింది, వెలుతురును చూడలేక కళ్ళు మూసుకుని ఇంతకాలం జీవించాను తాతగారు భీష్మ పితామ. నాలో ఉన్న బలహీనతలు, నాలో ఉన్న రాంగ్ బిహేవియరు, నాలో ఉన్న రాంగ్ థింకింగ్, నాలో ఉన్న సినిపుల్ థింకింగ్ నా బుద్ధిని మందగించినట్టు చేసింది. బొద్ది ముద్దు బారిపోయింది. నేను ఒక ముడిసరి కింద తయారైపోయాను భీష్మ, తాతగారు, పితామ్మ. ఆ పసుపు బట్టలు కట్టుకుని తిరిగేవాడు ఎవడో తెలుస్తుంది తాతగారు. అంటే కర్ణుడికే కాదు, మన గతి కూడా అదే చెప్తున్నాడు కర్ణుడు. అంటే భగవంతుని భగవంతుడిగా, ఒక జ్ఞానిని జ్ఞానిగా గుర్తించలేని స్థితి మనకుంటే కర్ణుడి స్థితిలో మనం ఉన్నామని అర్థం. అది నా బుద్ధి కళ్ళు లేని వాడిని కళ్ళు లేని వాడిని చూడమంటే ఆడేం చూస్తాడు, గుడ్డివాడు చూడగలడా? అలా నా బుద్ధి మందగించిపోయింది, నా బలహీనతలు నా బుద్ధిని మందగించేటట్టు నాలో ఉన్నటువంటి ఆ సిన్ఫుల్ బిహేవియర్, ఆ సిన్ఫుల్ థింకింగ్, రాంగ్ థింకింగ్ నా బుద్ధి మందగించిపోయింది, నా బుద్ధి దుబారిపోయింది, నా బుద్ధి బాండకెత్తిపోయింది. అయితే భగవంతుని సత్పురుషుని సత్పురుషులుగా, దేవాది దేవుడిని దేవుడిగా ఇంతకాలం నేను గుర్తించలేకపోయాను భీష్మ. మళ్ళీ అర్ధరాత్రికి ఎట్టాకి వెళ్ళిపోతాను, నా తలకాయ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాను. మనం ముందుకెళ్ళాలి, ముందుకెళ్ళకుండా నా మనసు వెనక్కి పోతుంది. అది ఈవినింగ్ టాక్ కాదు, మార్నింగ్ టాక్ కాదు, మిడ్ నైట్ టాక్. అక్కడ ఎవరు లేరు, వాళ్ళిద్దరు తప్పించి మూడేవాడు లేడు. మూడేవాడు అంటే నల్లట, ఈ నల్లడవాడు లేకుండా ఉండడు. వాడు లేని చోటు ఉండదు, ఈ నల్లటి వాడు లేకుండా చోటు, వాడు లేని చోటు ఉండదు. వాడు అంతర్యామే కాదు, సర్వజ్ఞుడు సర్వాంతర్యామే కాదు, మన హృదయంలో అంతర్యామి ఉండి మనం నడిపే డ్రైవర్ కూడా ఆయన. కానీ సుడిగిండాల కింద, తినింగళాల కింద, మోసళ్ళ కింద పాండవులను పట్టుకుని పీడించి చంపేద్దామన్నా ఆ నల్లటివాడు చంపనివ్వడు భీష్మ. ఎంత దర్శించి చెప్తున్నాడు చూడు ఫ్యూచర్ని, ఎంత దర్శించి చెప్తున్నాడు. ఒకవేళ కౌరవులు పాండవుల మీద ఉన్న నా కక్ష, నాకున్న కక్ష తీర్చుకుందామని ఒకవేళ అనుకున్నా, తీర్చుకుందామని అనుకున్నా ఆ నల్లటివాడు నా ఆటలు సాగనివ్వడు భీష్మ. ఐ నో హూ ద డార్క్ వన్ ఈజ్ ఆల్రెడీ డిస్టర్బ్డ్ ఆల్ అవర్ ప్లేస్. కర్ణ ఇప్పుడు జయించావయ్యా నా హృదయాన్ని అంటాడు భీష్ముడు. మిడ్నైట్ టాక్ ప్రపంచం అంతా నిద్ర, మానవ జాతి అంతా నిద్రపోతున్న టైంలో రాత్రి 12 గంటలకు జరుగుతున్న సంభాషణ. కౌరవ సైన్యం పాండవ సైన్యం పగలంతా యుద్ధం చేసి అలిసిపోయి అలిసిపోయి భోజనాలు చేసి గాఢ నిద్రలో ఉంటే కర్ణుడికి భీష్ముడికి జరుగుతున్నటువంటి రహస్య సంభాషణ. వెళ్ళిపో, యుద్ధం చెయ్యి, ఇంకా నా పని అయిపోయింది, నువ్వు రేపు నుంచి యుద్ధం మొదలుపెట్టి భీష్ముడు యుద్ధం చేస్తున్నంతకాలం నేను చెయ్యనన్నావు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అనుకుంటున్నావు, సరే రేపు నుంచి ప్రారంభించు, యుద్ధం చెయ్యి, యుద్ధం బాగా చెయ్యి, పాండవులను ఓడించే అని చెప్పేస్తున్నాడు భీష్ముడు. ఎందుకు అయ్యా నన్ను మాయ పెడతావు, నల్లటి వాడు అక్కడ ఉన్నాడని నాకు తెలియదా? పొద్దునే లంచ్ బ్రేక్ఫాస్ట్, దాని బ్రేక్ఫాస్ట్ అంటారా, ఇడ్లీ కాఫీ ముందు బ్రేక్ఫాస్ట్, లంచ్ డిన్నర్, పొద్దున్నే కాఫీ పుచ్చుకుని వెళ్ళిపోమంటున్నాడు. దాని బ్రేక్ఫాస్ట్ రాత్రి తెల్లవాళ్ళు నిద్రలే, వీళ్ళకి తిండి ఉండదు కదండి, పొద్దున లేచి ఇడ్లీ ఏదైతే తింటారు కాఫీ తాగుతారు అంటే ఫాస్ట్ని బ్రేక్, రాత్రి తెల్లవారు నిద్ర ఉండదు అంటే రాత్రి తెల్లవాళ్ళు వీళ్ళు తిండి ఉండదు కదండి, ఆకలిగా ఉంటారు కదా, ఆకలిని బ్రేక్ చేస్తాడు అనమాట, ఏదో ఉప్మా ఏదో తిని దాన్ని బ్రేక్ ఫాస్ట్ అన్నారు. ఏదో పడేస్తాడు అనుకోవచ్చు రాత్రి తెల్లవాళ్ళు, వాడు 12 గంటలు నేను లేకుండా తిండి లేకుండా ఉంటాడు, కానీ పొద్దున్నే లేకనా ఈ కాఫీ నీటి ఇడ్లీ పడేస్తాను లోపల, ఆ బ్రేక్ ఫాస్ట్ తిని పొమ్మంటున్నాడు నిద్దానికి భీష్ము. బ్రేక్ ఫాస్ట్ అంట రాత్రి, మరి ఏమేమి పొట్టకి ఏమి లేకుండా ఉండవు కదా, ఆ దాన్ని ఇప్పుడు ఇడ్లీ తింటావు పెసరట్లు తింటావు ఏది తిని ఏదో తిని ఆ ఫాస్ట్ని బ్రేక్ చేయమని, అదే బ్రేక్ ఫాస్ట్. బ్రేక్ ఫాస్ట్ దాని పేర్లోనే ఉంది. గురువు భగవంతుని ఆరాధించగా ఆరాధించగా, భగవంతుని ఆరాధించగా ఆరాధించగా కృష్ణుడు అంటాడు, అర్జున నా భక్తుడు ఎన్నటికీ చెడిపోడవయ్యా. ఇది మామూలుగా చెప్పటం కాదు, ప్రతిజ్ఞ చేసి వాగ్దానం చేసి నీకు చెబుతున్నాను అర్జున, నన్ను నమ్మినవాడు నా భక్తుడు నా కోసం జీవించేవాడు ఎన్నటికీ చెడిపోడు. వాడికి ఇహం ఉంటుంది, పరం ఉంటుంది, ఇహం ఉంటుంది, పరం ఉంటుంది, వాడు చెడిపోవటం అనే సమస్య లేదు అర్జున. నువ్వు ఎప్పుడైతే భగవంతుడి కోసం జీవిస్తున్నావో, ఇంద్రియాలతోటి, మనస్సుతోటి, బుద్ధితోటి, నీకు ఒకవేళ వివేకం ఉంటే వివేకంతో ఒకవేళ నీకు మంచి తెలివితేటలు ఉన్నాయనుకోండి, ఆ తెలివితేటలను కూడా భగవంతుడి పాదాల దగ్గర అర్పించి నువ్వు ఎప్పుడైతే జీవిస్తున్నావో, వాడే గురువు కింద వస్తాడు, నీకు సత్యాన్ని బోధిస్తాడు. వాడి సత్యమే కానీ నీకు సత్యాన్ని బోధిస్తాడు. సత్యాన్ని బోధించడమే కాదు, ఆ సత్యం దగ్గరికి వెళ్ళటానికి నీ ఇంద్రియాలను అంతర్ముఖం చేసి, నీ మనస్సును అంతర్ముఖం చేసి, నీకు లోచూపు కలగజేసి, ఆ వస్తువు నీ చేతికి అందేటట్టు చేసే వరకు నిన్ను వెంటాడుతూ ఉంటాడు వాడే గురువు. నువ్వు శరీరాలను మార్చిన అజ్ఞానికి, జ్ఞానికి అజ్ఞానికి ఎక్కడ తేడా ఉందంటే, అర్జున ఆయన స్వయంగా భగవంతుడు. ఎవరు? భగవంతుడు స్వామివారు. ఆయన స్వయంగా భగవంతుడు అయినప్పటికీ అర్జున ఆత్మజ్ఞానం గలవాళ్ళు, ఆత్మవిద్య ఉన్నవాళ్ళు, ఆత్మసింహాసనాన్ని అధిష్ఠించిన వాళ్ళను వాళ్ళని సమీపించి నువ్వు వినయాన్ని నేర్చుకుని ఆ ప్రాక్టీస్ చేసి, వినయాన్ని ప్రాక్టీస్ చేసి అణిగి ఎగిరి పట్టడం కాదు, అణిగి నేర్చుకుని ఆత్మజ్ఞానుల దగ్గరికి వెళ్ళి వాడిని సమీపించి ఆత్మవిద్యను నేర్చుకో అర్జున. లోపల ఆ జ్ఞానం సంపాదించాలనే జిజ్ఞాస కానీ, ఆ జ్ఞానం సంపాదించాలనే కోరిక కానీ, ఆ జ్ఞానం సంపాదించాలనే తపన లేనప్పుడు ఎవరైనా చెప్పినా ఏమీ ప్రయోజనం లేదు. ఆ లోపల తపన, ఆ కోరిక, ఆ జిజ్ఞాస, ఆ జీల్, ఆ ఈశ్వరుని పొందాలి, డూ ఆర్ డై, ఆ ఈశ్వరుని పొందాలి లేదా ప్రయత్నంలో మరణించాలి అనేటువంటి ఆ పట్టుదల, ఆ తపన, ఆ డిటర్మినేషన్, ఆ పేషెన్స్, ఆ పెర్జివరెన్స్, అది కనుక లోపల నుంచి రాకపోతే ఎవరైనా చెప్పినా ఏమి ప్రయోజనం లేదు. అది రావటానికి ఎంతో కొంత పుణ్యబలం ఉండాలి. జన్మాంతరంలో మీరు చేసినటువంటి పుణ్యం ఎంతో కొంత ఉండాలి. అది శరీరం ద్వారా చేయండి ఆ పుణ్యం, వాక్కు ద్వారా చేయండి, మనసు ద్వారా చేయండి, భగవంతుడు మీకు ఇచ్చిన అవకాశాల ద్వారా ఏ రకంగా పుణ్యం చేసినా, మీకు పూర్వపుణ్యం కనుక లేకపోతే ఎవరు ఎన్ని చెప్పినా ఆ జ్ఞానం సంపాదించాలనే తపన మటుకు మీకు లోపల నుంచి పొంగి రాదు. బొందితోటి స్వర్గానికి వెళ్ళిన వాడు తుకారం. భగవంతుడే నీ గురు రూపం ధరించి వస్తాడు. అదే రమణ మహర్షి గారు చెప్పారు, పులి నోట్లో పడ్డ మాంసపు ముక్క, పులి నోట్లో పడ్డ మాంసపు ముక్క బయటికి వెళ్ళదు. అలాగే ఎవడైతే గురు అనుగ్రహంలో పడ్డాడో, ఒకసారి గురువు యొక్క అనుగ్రహానికి ఎవడైతే పాత్రుడయ్యాడో, ఆ శరీరాలు మారిపోయినా, ఆ పరిసరాలు మారిపోయినా, గురువువాడు ఏ లోకంలో ఉన్నాడో, ఏ దేహంలో ధరించి ఉన్నాడో, ఆయన వెంటాడి ఆయన మోక్షానుభవం కలిగే వరకు, ఆ నిర్వాణ సుఖం పొందే వరకు గురువు విడిచిపెట్టాడు వాడే గురువు. గౌతమ బుద్ధుడు అంటాడు, వాళ్ళు ఎంత సింపుల్గా ఉంటారో చూడండి, మోక్ష సుఖాన్ని పొంది మోక్ష సుఖంలో ఓగసలాడుతున్నా, ఒక మహారాజ్యాన్ని త్యాగం చేసిన, ఏమో నాకు తెలిసినది మట్టుకు నేనే చెబుతున్నాను అయ్యా అంటాడు భక్తులు చూడ అలా చెప్పేవాడు. నాకు అన్నీ తెలిసినని చెప్పేవాడు కాదు, నాకు ఎంతవరకు తెలిసి అంతవరకే మీకు చెబుతున్నాను, ఎక్కడ ఏముందో నాకు తెలియదు, నాకు తెలిసిన మట్టుకు నేను మీకు చెబుతున్నాను అన్నవాడు. ఎంత నిరాడంబరం, ఎంత నిశ్చలమైన బుద్ధి, ఎంత నిశ్చలం, ఎంత నిరాడంబరం. పేరు ప్రఖ్యాతుల మీద ఏమి కొంచెం కూడా వాసన లేనివాడు చూడండి. నాకు తెలుసున్న మటుకు ఎంతవరకు తెలిస్తే అంత మటుకే చెబుతున్నాను నేను మీకు. నాకు తెలుసున్న మటుకు నేను మీకు చెబుతున్నాను. నేను ఏ సుఖాన్ని అయితే పొందానో, ఆ సుఖాన్ని ఏ రకంగా అయితే పొందానో, ఆ స్వతంత్రమైన సుఖం, ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్, ఫ్రీడమ్ ఫ్రమ్ జెలసీ, ఫ్రీడమ్ ఫ్రమ్ ఇగ్నరెన్స్, అజ్ఞానంలోంచి భయంలోంచి దుఃఖంలోంచి నేను ఎలా విడుదల పొందాను, ఎలా సాధన చేసి విడుదల పొందాను, ఏ వివేకంతో నేను పొందాను, నాకు శాస్త్రాలు తెలివి పాండిత్యం లేదు, నేను వాటిల్లోంచి భయంలోంచి భయరహిత స్థితికి ఎలా వచ్చాను, మరణంలోంచి మరణరహిత స్థితిని ఎలా పొందాను, నేను ఎలా పొందాను, నాకు తెలుసున్న మటుకే నేను మీకు చెబుతున్నాను అంటాడు. నాకు ఎంతవరకు తెలుసు అంతవరకు మటు మాత్రమే చెబుతున్నాను మీకు. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏమిటంటే, అజ్ఞానికి కూడా శరీరానికి చావు వస్తుంది, జ్ఞాని శరీరానికి చావు వస్తుంది, అజ్ఞాని శరీరానికి చావు వస్తుంది, జ్ఞాని శరీరానికి చావు వస్తుంది. అయితే అజ్ఞాని శరీరానికి ఆ చావు వచ్చేవిని చంపేస్తుంది. ఎవరిని? అజ్ఞాన్ని. ఆ అజ్ఞాని ప్రతి అజ్ఞాని చూడు నేను చచ్చిపోతున్నాను నేను చచ్చిపోతున్నాను అనుకుంటాడు కదా శరీరం చచ్చిపోయినప్పుడు. కానీ జ్ఞానికి శరీరానికి చావు రాకముందే అది చచ్చిపోయి వస్తుంది. మీరు ఈ మాటలు ఎక్కడ మోసుకెళ్ళకండి. ఇప్పుడు అజ్ఞానికి శరీరానికి చావు వస్తుంది, వచ్చి చంపేస్తుంది వీడిని. ఎవరిని? అజ్ఞాని శరీరాన్ని. జ్ఞాని శరీరానికి కూడా చావు వస్తుంది. ఆ చావు అది చచ్చిపోయి వస్తుంది, ఇక్కడికి బతికుండా రాదు, అది చచ్చిపోయి వస్తుంది. ఏం చేద్దండి, అది చచ్చిపోయి ఎలా వస్తుందంటే, ఈ శరీరాన్ని చంపేసేటప్పుడు నేను చావటం లేదు నేను ఉంటాను అని వాడికి అనుభవంలో తెలుస్తూ ఉంటుంది. అది చచ్చి వస్తుంది. ఏది? ఆ చావు చచ్చిపోయి వస్తుంది వీడి దగ్గరికి. ఎవరి దగ్గరికి? ఆ చావు బతికుండా అజ్ఞాన శరీరం దగ్గరికి వస్తుంది. జ్ఞాని దగ్గరికి చచ్చి వస్తుంది. అజ్ఞానికి వచ్చే చావు ఇటు ఉండదు, జ్ఞానికి వచ్చే చావు ఇటు ఉండదు. ఈ అవతార పురుషుడైతే నీ మనస్సు శృతి కలుపుతా అంటే వారిని ఆరాధించు. ఏ గురువు పట్ల నీ మనస్సు శృతి కలుపుతుందంటే వారి ఆరాధించు. నువ్వు బాగుపడతాం మోక్షం. ఏ అవతార పురుషుడు నువ్వు స్మరించుకుంటా అంటే నీ మనస్సు నిలబడుతుందో, నీ బుద్ధికి ఏకాగ్రత వస్తుందో, వారిని ఆరాధించు. ఏ గురువు మనస్సుతోటి నీ మనస్సు శృతి కలుపుతుందో వారిని ఆరాధించు. నువ్వు తరించడం ముఖ్యం. అందరి ద్వారా పని చేసేవాడు అన్న అల్లటవాడు, అందరి గురువుల ద్వారా, అందరి అవతార పురుషుల ద్వారా, అందరి మహర్షుల ద్వారా, అందరి మహాత్ముల ద్వారా ఆ పని చేసేవాడు ఆ డార్కవన్నే ఆ కన్నయ్యే అన్న అల్లటివాడు. నువ్వు ఏ అవతార పురుషుని ఆశ్రయించినా, ఏ గురువుని ఆశ్రయించినా నిన్ను అనుగ్రహించేవాడు వాడే. నీకు అంతటి గురువు వస్తాడు, నీకు సత్యాన్ని బోధిస్తాడు, నీ గమ్యం ఏమిటో చెప్తాడు. ఇప్పుడు చూడండి, అప్పుడు ఆ బ్యూటీ పార్లర్కి వెళ్ళిన వాళ్ళని వెళ్ళిన అన్నీ బాగా చక్కబెడతారు కదా, జుట్టు కళ్ళు బ్యూటీ పార్లర్లో అన్నీ చక్కబెడతారు. అలాగే గురువు ఏం చేస్తాడంటే నన్ను చక్కదిద్దుతాడు, మైండ్ చక్కదిద్దుతూ ఉంటాడు. ఎక్కడ ఏ కోణం ఏది ఉందో, ఎక్కడ బలహీనత ఉందో చూసుకుంటూ ఉంటాడు, అన్నీ చూసుకుంటాడు, నీ లోపల ఉంటూ ఉంటాడు, నీ హృదయంలో ఒకసారి నిప్పు పెడతా ఉంటాడు. నీకు నీ హృదయంలో ఏ బలహీనత ఉందో చూస్తూ ఉంటాడు, అది నీకు తెలియదు. ఆ సంస్కారాలు ఎన్నో ఉంటాయి, వాసనలు ఉంటాయి, లోపల వాసన నీకు తలంపల కింద వస్తేనే కానీ తెలియదు. ఆ వాసన కెలుగుతాడు వాడు, కెలికి నీ సహస్రారంలోకి తీసుకొస్తాడు. మొత్తం మీద నీకు ఆ భగవంతుడి గురువు నీకు కూడా ఉంటాడు, నీ వెంట ఉంటాడు, నడుస్తూ ఉంటాడు, లోపల ఉంటాడు, బయట ఉంటాడు, పైన ఉంటాడు, కింద ఉంటాడు, శరీరాన్ని మార్చినప్పుడు ఉంటాడు, నువ్వు శాంతంగా ఉన్నప్పుడు ఉంటాడు, ఎమోషనల్గా ఉన్నప్పుడు ఉంటాడు, కోపంగా ఉన్నప్పుడు ఉంటాడు, తాపంగా ఉన్నప్పుడు ఉంటాడు, అన్నిటి ద్వారా ఉంటాడు. అంటాడు కృష్ణుడు, అంటాడు గీతలో, ఎవరో నీ జ్ఞానానికి అడ్డొచ్చేస్తున్నారని నువ్వు అనుకుంటున్నావు. నీ కామక్రోధాలు నీ మనస్సులో ఉన్నాయి. కామక్రోధాలు ఏ మనస్సులో ఉన్నాయో ఆ మనస్సే నీకు అడ్డొస్తుందనే సంగతి నీకు తెలియటం లేదు అర్జున.
నీకు జ్ఞానం రావట్లేదు కానీ ఎంతమందిని తిట్టిపోస్తావు? ఆ కామక్రోధాలు వ్యాగం ఎంత ఉందో చూసుకుంటాడు గురువు, ఎంత ఉందో చూసుకుంటాడు. వాటిని ఎలా తొలగించాలి, ఆ బలహీనతను ఎలా, ఆ వ్యాగం ఎలా తగ్గించాలి? సడన్ బ్రేక్ వేయడు గురువు. ఎప్పుడు కూడా గురువు సడన్ బ్రేక్ వేయడు. సడన్ బ్రేక్ అయితే యాక్సిడెంట్ అయిపోతుంది. సడన్ బ్రేక్ వేయడు. నీ కూడా నడుస్తాడు, నీ కూడా మాట్లాడుతూ ఉంటాడు, మీరు అన్నం తిన్నారా అంటాడు, బ్యాంకులో ఏమైనా డబ్బులు ఉన్నాయని అడుగుతాడు, ఏదో అంటాడు, అదే అంటాడు, ఇదంటాడు, అంతా బాగున్నారా అంటాడు, ఇంట్లో బాగున్నారా అంటాడు, ఇంకోటి అంటాడు, ఇంటికి ఎవరైనా సాపాటికి ఇబ్బందిగా ఉందంటాడు, ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాడు. మీకు పరిచయంగా ఉంటానికి, మీకు సన్నిహితంగా ఉంటానికి ఎప్పుడో సడన్గా మీకు తెలియకుండా సర్జరీ చేసి ఇంటికి పెడతాడు వాడి గురువు. ఇంటికాడ అందరూ బాగున్నారా అంటాడు. అందరూ బాగున్నారంటే మీతో సన్నిహితం కలగజేయటం కోసం. తన మీద ప్రేమ కూడా గురువే కలిగించుకుంటాడు. మనం గురువుని ప్రేమించగలమా? గురువుని మనం ప్రేమించలేము. ఆ గురువు మన మీద, మనకు వాడి మీద ప్రేమ కలిగేటట్టు గురువే చేసుకుంటాడు. ఆ గురువు ఎప్పుడైనా మనకు జ్ఞాపకం వస్తా అంటే, ఆ గురువు ఎప్పుడైనా మనకు జ్ఞాపకం వస్తా అంటే, ఎప్పుడైనా మా గురువు గుర్తుకు వస్తా అంటే, అది మన తెలివితేటలు కాదు, మన వివేకం కాదు, మన ప్రతిభ కాదు, అది కూడా గురువు దయ. తెలంగాణ అంటే ఉండడు, ఎక్కడికి పోయా భగవాన్? ఈ మధ్యన ఎక్కడ కనపడటం లేదు, నీ స్పరిశే తగలటం లేదు, నీ పేరే జ్ఞాపకం రావటం లేదు. నన్ను విడిచిపెట్టి, నా చేతులు విడిచిపెట్టి ఎక్కడికి పోయావు భగవాన్? రాకపోతే చలంగారు తప్పు కదా, వాడిదే తప్పట్టింది. ఎవరిదైనా భగవాన్ ఎక్కడికి పోయావు నువ్వు? ఎక్కడికి పోయావో తెలియటం లేదు. ఈ మధ్యన జ్ఞాపకం రావటం లేదు. ఎక్కడ అంటే జ్ఞాపకం వస్తే అని దయ్యనికి ఉన్నట్టే. అయ్యి ఎక్కడికి పోయావో నువ్వు తెలియటం లేదు. ఒకసారి అత్యంత సమీపంలోకి వస్తావు, ఒకసారి దూరంగా పోతావు. ఎన్ని ఆటలాడుకున్నా నా బలహీనతల నుంచి నన్ను విడుదల చేయటానికే కదా భగవాన్. ఎప్పుడైనా కాఫీ తాగటానికి ఒకసారి ఎంత దగ్గరగా ఉంటామంటే, కాఫీ తాగటానికి ఆ కాఫీ గ్లాసు నోట్లో పెట్టుకుంటే ఆ కాఫీ రుచి తెలియదు, నువ్వే వచ్చి నీ టేస్ట్ తెలుస్తూ ఉంటుంది భగవాన్. కాఫీ నోట్లో పెట్టుకున్న కాఫీ నొరగ తగలదు ఈ పెదాలకి, నువ్వు తగులుతూ ఉంటావు. ఒక్కోసారి అంత దగ్గరగా ఉంటావు, ఒక్కోసారి ఎంత దూరం వెళ్ళిపోయినట్టు నన్ను మర్చిపోయి ఎక్కడికి పోయాడు గురువు అనిపిస్తుంది. అది చేసేవాడు నువ్వు, ఇది చేసేవాడు నువ్వే భగవాన్. నీ రాస రేఖలో, నీ చూపు వెలుగులో ఏ మాటనున్నదయ మహత్తర ప్రేమ, ఏ చాటునున్నదయ ఇంత అనంత శక్తి, చాటు మాటలు లేని చల్లనయ్య రామ. వీటి చేయటని ఈ మాంసం తినే చలాన్ని అది దేవుడు లేడు, దేవుడు లేడు అంటే అనుకుంటా ఉన్నాడు. మాంసం చేపలు తిని ఈ మీటి చేయటం చలం. ఈ బీర్ డ్రింకింగ్ చలం, మీట్ ఈటింగ్ చలం, బీర్ డ్రింకింగ్ చలం, ఈ సారా తాగే చలంలో, ఈ మాంసం తినే చలంలో ఎంత మార్పు తీసుకొచ్చావు భగవాన్. తుకారాం అంటాడు, మళ్ళీ పోతాం వెనక్కి పెడుతున్నాం మళ్ళీ తుకారం, మళ్ళీ కృష్ణుడి జ్ఞాపకం వస్తున్నాడు స్వామివారు. కృష్ణ కృష్ణ అచ్యుత అనంత పద్మనాభ దామోదర అంటాడు. సారా తాగి సారా తాగి సారా తాగి సారా తాగి మత్తెక్కువ ఉంటారు కొంతమంది. సారా తాగినా మత్తు వస్తుంది. నారాయణ నీ నామాలు స్మరించుకున్నా, కృష్ణ హరి గోవింద హరి బోల్ హరి నారాయణ అనుకున్నా మత్తు వస్తుంది. మత్తు కావాలంటే, మీకు నిజంగా మత్తు కావాలంటే సారా తాగక్కర్లేదు, భగవంతుడి నామాన్ని స్మరించుకున్నా మత్తు వస్తుంది. కానీ సారా తాగటం వల్ల వచ్చే మత్తు బంధిస్తుంది. హరినామం స్మరించుకున్న వాడు మత్తు బంధం నుంచి విడుదల చేస్తుంది. కృష్ణ నీ నామం కూడా సారా తాగేవాడికి ఎటువంటి మత్తు వస్తుందో. ఓ కృష్ణ, ఓ దామోదర, పద్మనాభ, అనంత, అచ్యుత, గోవింద, వాసుదేవ, నీ నామం స్మరించుకున్నా మత్తు వస్తుంది. ఈ మత్తు బంధంలోంచి, ఈ సారా తాగిన మత్తు బంధంలోంచి బంధంలో కూరుకుపోయేలా చేస్తుంది. కానీ నీ నామం స్మరించడం వల్ల వచ్చే మత్తు బంధం నుంచి విడుదల చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఆ మత్తు వేరు, ఈ మత్తు వేరు కృష్ణ అంటాడు తుకారా. నీ హాస రేఖలు నువ్వు నవ్వితేనే ఎంత అందంగా ఉంటుందో నవ్వు, ఆ చూపులు ఎంత అందం ఉంటుంది. ఒక చూపుతో నేను కట్టేసుకున్నావు అంటాడు చలంగారు. అంటే నాకు దేవుడి మీద నమ్మకం లేదు, ఇక జ్యేష్ఠుడి గారు తీసుకొస్తే వచ్చాను నీ దగ్గరికి, నా అంతటి నేను రాలేదు. కానీ నువ్వు కొండ మీంచి దిగి వస్తాంటే నీకు అడ్డం తప్పుకోవాలని కానీ నాకు లేదు. నువ్వే నువ్వు ఎదురొస్తే నువ్వే పక్కకి వెళ్ళిపోవచ్చు కదా, నేనెందుకు పక్కకు తప్పుకోవాలని నీకు అనిపించింది. నిజంగా అన్నీ వెళ్ళిపోయావు, నన్ను తప్పించుకున్నావు, పక్కకి వెళ్ళిపోయావు. వెళ్ళిపోయేవాడు వెళ్ళిపోయినా పర్వాలేదు, మళ్ళీ వెనక్కి తిరిగావు. వెళ్ళిపోయాడు పోయేవాడు అలా పోయినా పర్వాలేదు, మళ్ళీ వెనక్కి తిరిగావు. వచ్చి నా కళ్ళల్లో కళ్ళు పెట్టుకుని చూసావు, నేను ఓడిపోయాను. పోయేవాడు పోయినా పర్వాలేదు, వెనక్కి వచ్చావు. వెనక్కి వచ్చి నా కళ్ళల్లో నీ కళ్ళు పెట్టావు, ఓడిపోయాను. జీవితంలో జీవితం అంతా నన్ను కట్టేసుకున్నావు. దోణ కట్టడానికి ఎలా కట్టేస్తాము, అలా జీవితం పొడిగినా నన్ను కట్టేసుకున్నావు. ఒక ఏదైనా పెద్ద పాఠాలు బోధించి కట్టేసుకున్నావా, ఏదైనా లెసన్స్ చెప్పావా, కెమిస్ట్రీ చెప్పావా, ఫిజిక్స్ చెప్పావా? అది ఫిజిక్స్ ఎడ్యుకేషనా, కెమిస్ట్రీ ఎడ్యుకేషనా, ఇంగ్లీష్ ఎడ్యుకేషనా, ఏది కాదు. ఒక చూపు చూచావు, అది చల్లగా ఉంది. జీవితం పొడిగినా నా శరీరం విడిచిపెట్టేవారు, ఆ చూపు నన్ను బంధిస్తుంది, నన్ను కట్టేసుకున్నావు. ఓ భగవ్వా, చాటు మాటలు లేని చల్లటి రమా అన్న, అది చల్లటి చూపు. వన్ గ్లాన్స్ అనఫ్, వన్ గ్లాన్స్ ఈజ్ అనఫ్, వన్ టచ్ ఈజ్ అనఫ్, వన్ లుక్ ఈజ్ అనఫ్, వన్ వర్డ్ ఈజ్ అనఫ్. శివుడు అర్ధ శరీరాన్ని పార్వతికి ఇచ్చేశాడు. విష్ణు సహ సాక్షాత్తు మహావిష్ణువు లక్ష్మీదేవిని తన హృదయంలో పెట్టుకున్నాడు. సరస్వతీదేవి బ్రహ్మ నోట్లోనే మకాం పెట్టేసింది. మీలెవళ్ళో మనకి జ్ఞానాన్ని బోధించలేరు, ఎవళ్ళు బోధిస్తారని సనత్ కుమారుడు వాళ్ళు చూస్తా అంటే వాళ్ళ మీద జాలిపడి శంకరుడు దక్షిణామూర్తి అవుతారన్నారు. బ్రహ్మదేవుడికి భార్య దూరంగా ఉంటే బాగుండు, కొంచెం అసంట కూర్చోబడి నోట్లో మకాం పెట్టుకుంది సరస్వతీదేవి. పోనీ విష్ణువుకి ఏమైనా భార్య దూరంగా కూర్చుందంటే అది దూరంగా లేదు, అది హృదయంలో కూర్చుంది ఆకంగా. ఇంకా శివుడి భార్య ఏమైనా దూరంగా కూర్చుంది, అటు ఇటు సర్దుకుని పెళ్లి కూతురు పెళ్లి కూతురు ఇలా కూర్చున్నారంటే సకల శరీరం ఆక్రమించేస్తుంది పార్వతీ, కాళ్ళు చేతులు తలకాయ సకం. అది బాబు ఈడు నాకు జ్ఞానం ఏం చెప్తారని పాపం సనత్ కుమారుడు ముగ్గురిని వదిలేసి వెళ్ళిపోయారు. ఒకడి పెళ్ళేమో సకం ఆక్రమించేసింది, ఒకడి పెళ్ళ అతను హృదయంలో మకం వేసింది, ఒకడి పెళ్ళ నోట్లో మకం వేసింది. వీళ్ళు మనకు ఆత్మజ్ఞానం చెప్తారంటే నేను అపార్థం చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతే శంకరుడు వాళ్ళ దయ కలిగి వాడు ఒక చెట్టు కింద, ఆ మర్రి చెట్టు కింద దక్షిణామూర్తి కింద కూర్చుని అప్పుడు ఆత్మజ్ఞానం బోధించాడు. మాట లేకుండా, మాట లేకుండా మౌనంతో శరత్ కుమారుడు బోధించాడు. ఏమి లేదు, అక్కడ మాటలు లేవు, ఇక్కడ మాటలు లేవు, మౌనం బోధించింది. మౌనం బోధించిన వాళ్ళు ముగ్గిపోయి ఉన్నారు అక్కడ. అప్పటికే సనత్ కుమార్ వాళ్ళు ముగ్గిపోయి ఉన్నారు. బుద్ధి పక్వానికి వచ్చింది, బుద్ధికి చాపద్యం లేదు, బుద్ధి సమానంగా ఉంది, బుద్ధిలో హెచ్చుతగ్గులు లేవు, బుద్ధిలో రాగద్వేషాలు లేవు, సమానంగా ఉంది, యూనిఫారంగా ఉంది. దక్షిణామూర్తి మౌనంగా కూర్చున్నాడు. వీడి దగ్గర ఎవడు, వీడు మనకు బోధిస్తాడు, వీడు మనకు బోధించడానికి పనికి వస్తాడని వీళ్ళు సనత్ కుమారుడు వీళ్ళు అక్కడ కూర్చున్నారు. అది ఏమీ చెప్పలేదు, ఆత్మ గురించి కానీ అనాత్మ గురించి కానీ ఏమీ చెప్పలేదు. దేహాభిమానాన్ని మీరు పోగొట్టుకోండి, దేహ బుద్ధి నశించాలి, ఇటువంటి బోధలు ఏమి చెప్పలేదు. బోధలతో మౌనంగా కూర్చున్నాడు. ఆ మౌనం వాళ్ళకు బోధించింది, జ్ఞానం జ్ఞాననేత్రం తెలివిపడింది, ఉన్న వస్తువులు ఉన్నట్టుగా వాళ్ళు అనుభవంలోకి తెచ్చుకున్నారు. ఇట్ ఈస్ టు బి రియలైజ్డ్, ఇట్ ఈస్ టు బి ఎక్స్పీరియన్స్డ్.
ఇంకా మాటలతోటి పనేముంది?
హృదయం హృదయం చూడు మాట్లాడుతా అంటే మాటలతోటి పనేముంది.
ఎందుకు ఈ ఊసులు? హృదయం హృదయంతో మాట్లాడేప్పుడు ఊసులు ఎందుకు?
అదే దక్షిణామూర్తి మౌనంగా కూర్చున్నాడు. అంటే ఆ మౌనం బోధించింది వాళ్ళని ఎక్కడికి తీసుకెళ్లాలో, ఏ హృదయం యొక్క లోతుల్లోకి, ఏ హృదయం యొక్క అంతరాల్లోకి తీసుకెళ్ళాలి. అక్కడ తీసుకెళ్లి వదిలేసింది. అక్కడ అనిపించింది వాడికి మనకి భేదం లేదని. ఆనంద సముద్రంలో, ఆనంద సాగరంలో ఒకటే ఈదులాట, అమృతానుభవం, అమృత స్థితి, అమృతానుభవం. ఆ అమృత స్థితి పొందిన వాడికి చావు, చావుకి పుట్టుకకి రాగద్ది అక్కడ అర్థం లేదు. అసలు సృష్టి లేదు అక్కడ. చావుకి అర్థం లేదు, పుట్టుకకి అర్థం లేదు. డెత్ లెస్, బర్త్ లెస్, ఏమి లేదు, నేమ్ లెస్, ఫారం లెస్, యాక్షన్ లెస్. భగవంతుడు కూడా గీతలో పని చేయమని చెప్పాడు కదా భగవాన్. అని ఒక భక్తుడు రమణ మహర్షి గారిని అడిగాడు, భగవంతుడు కూడా భగవద్గీతలో పని చేయమని చెప్పాడు కదా అని భగవాన్ అడిగితే, చెప్పాడు అయ్యా, భగవద్గీతలో చెప్పాడు పని చేయమని చెప్పాడు, యాక్షన్ గురించి చెప్పాడు, కానీ యాక్టర్లెస్, యాక్షన్ నటించేవాడు అక్కడ ఉండకూడదు, నటన జరిగిపోతా. అది అయ్యా భగవంతుడు చెప్పిన పని, యాక్టర్లెస్, యాక్షన్, నటన జరిగిపోతూ ఉండాలి, నటించేవాడు లోపల కనపడకూడదు. ఇట్ ఇస్ ఎ ట్రూ యాక్షన్, యాక్టర్లెస్, యాక్షన్. నువ్వు అక్కడికి వెళ్ళి ఆ హైస్టులకి వెళితే ఆ వాసుదేవుడి యొక్క వైపు నీకు తెలుస్తుంది. యాక్టర్లెస్, యాక్షన్, యాక్షన్ జరిగిపోతూ ఉండాలి, అద్భుతమైన నటన. కానీ లోపల యాక్టర్ కనిపించి నేను నటిస్తున్నాను అనుకునేవాడు లోపల కనపడకూడదు, యాక్టర్ కనపడకూడదు, యాక్షన్ కనిపించాలి. కృష్ణుడు చెప్పింది ఏమిటనుకుంటున్నావు, స్వామివారు చెప్పింది ఏమనుకుంటున్నావయ్యా, యాక్టర్ లెస్, యాక్షన్. లోపల నటించేవాడు ఉండకూడదు, నటన జరిగిపోతూ ఉండాలి, వండర్ఫుల్. మన కళ్ళు చూడనంత వేగంగా నటన జరిగిపోతూ ఉంటుంది, యాక్టర్ లెస్, యాక్షన్. మీ అందరూ చూడండి, కళ్ళు ఉన్న వాళ్ళందరూ చూడండి, విశ్వరూపం చూపించు కృష్ణుడా. కృష్ణుడు విశ్వరూపం చూపించి కౌరవ సభలో చూపించాడు, వాళ్ళ అమ్మ యశోదకు చూపించాడు విశ్వరూపం. ఇది మన అబ్బాయి, మన అబ్బాయి అనుకునేది యశోద. ఒక్కసారి దవడ మీద ఆడి దవడ మీద దెబ్బ కొట్టడానికి చేయి ఎత్తింది. ఎవరో యశోద అల్లరి చేస్తున్నాడు, అల్లరికాయి పిల్లకాయి అల్లరి చేస్తున్నాడు, దవడ మీద దెబ్బ కొడదామని చెయ్యి ఎత్తుంది యశోద. అప్పుడు ఏడుస్తున్నట్టుగా నోరు తెరిచాడు. ఆ నోట్లో కనిపించింది లోకాలు. అలాగే కౌరవ సభలో భీష్ముడికి చూపించాడు విశ్వరూపం, వాళ్ళ అమ్మకు చూపించాడు, భారత యుద్ధంలో అర్జునుడికి చూపించాడు. అర్జునుడికి చూపించినప్పుడు వైభవం అంతా ఎక్కడ ఉంది? అర్జున నన్ను చూడనలేదు, నీకు ఏది చూడాలంటే అది చూడన్నాడు. వాడు ఈశ్వరుడు, ఇక్కడ మీరు గ్రహించాలి. నీ విశ్వరూపం చూపించన్నాడు ఎవడు? అర్జునుడు. చూపించాడు, చూపించి నన్ను చూడు అర్జున అనలేదు, నీకు ఏది చూడాలంటే అది చూడన్నాడు. మొత్తం అంతా నాలోనే ఉందా, వాడు దేవుడు. నన్ను చూడనలేదు, నీకు ఏది చూడాలంటే అది చూడ, నీకే రూపం చూడాలంటే ఆ రూపం చూడు. బతుకున్న వాళ్ళ గురించి కానీ, చచ్చి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కానీ, భవిష్యత్తులో పుట్టబోయే వాళ్ళ గురించి కానీ, ఎవళ్ళు చూడాలంటే నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, మానవ జాతి, ఖగోళం, జంతువులు, వృక్షరాశి, జీవకోటి అంతా కూడా నీకు ఏది చూడాలని నీ మనసు కనిపిస్తుంది అది చూడార్జున. వాడు దేవుడు, వాడు ఈశ్వరుడు. నన్ను చూడార్జున, నీకు ఏది చూడాలంటే అది చూడాలి. అక్కడ వైభవం ఉంది, అక్కడ ఉంది వైభవం అంతా. ఇంకోటండి, మీరు మోక్షం కోసం కంగారు పడుకోండి. ఏం చేయి కృష్ణ, ఏం చేయి గాడ్. మీరు జిన్ను తింటున్నారనుకోండి అనుకోండి, లేదా క్షీరాన్ని తాగుతున్నారనుకోండి, ఏదో మీరు జిన్ను మీకు ఇష్టమైన వస్తువు బాగలేదు, చేపల కూర తింటున్నారనుకోండి, జలపుష్పాలు తింటున్నారనుకోండి, లేదా మాంసం కూర మాంసం పదవి తింటున్నారు, ఉదాహరణ మీకు బాగా ఇష్టమైన తింటున్నారనుకోండి, బాగా ఎంజాయ్ చేస్తారు. అలా ముందు ఎంజాయ్ గాడ్స్ గ్రేట్నెస్, తర్వాత చూద్దాం మోక్షం. ఎంజాయ్ గాడ్, ఎంజాయ్ ది టీచింగ్ ఆఫ్ గాడ్.
ఏం చేయి లార్డ్ కృష్ణ? అది ముందు ఎంజాయ్ చేయండి. ముందు
హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరని శ్రీకృష్ణ చైతన్య ఆ వీధుల్లోకి, ఆ నామం మన చెవుల్లో పడాలని వీధుల్లో వీధుల్లో అతను చాంటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాంటే, కొంతమంది దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు ఏంటి పబ్లిక్ న్యూషన్స్ అనుకునేవారట. దేవుడి మీద నమ్మ అంటే బాగా ఆ రోడ్ల మీద కృష్ణుడు హరే కృష్ణ ఎందుకు చేసేవాడంటే ఆ నామం మన చెవుల్లో పడాలని. వీళ్ళు భగవంతుడి మీద ఇష్టం లేని వాళ్ళు ఏంటి పబ్లిక్ న్యూషన్స్ అనుకునేవారట. అయినప్పటికీ ఆ మాటలని పట్టించుకోలేదు. మనం అయితే ఇలా అంటున్నారంటే కోపాలు తెచ్చుకుంటాం. వాళ్ళు ఎక్కడో ఉన్నారు, మన మాటలు మన విమర్శలు మన చమత్కారాలంత దూరం వెళ్ళవు. ఏంటి పబ్లిక్ న్యూషన్స్ అన్న మాట మనకి ఆ చైతన్యుడి చెవిలో పడిందనుకోండి, అది తాకదు. వాడు మనస్సును కలుషితం చేయదు, వాడు హృదయాన్ని కలుషితం చేయదు. వాడి శరీరం మనకి, వాడి శరీరం మన శరీరం దగ్గరగానే ఉంటుంది. మన మాట వినపడినా ఆడికి వినపడినా ఆడు దానివల్ల వాడు హర్ట్ అవడు. ఏం చేద్దండి, ఎక్కడో మనకి దూరాన ఉన్నాడు వైకుంఠంలో. మనం మట్టి మనుషులు వాడు ఎక్కడో వైకుంఠంలో ఉన్నాడు. మన మాటలేలా వాడికి, వాడే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. వాడు వీధిలో చాంటింగ్ వడ్డి మర్చిపోయి చేస్తుంటాయంటే కొంతమంది అందరూ కాదు, కొంతమంది ఏమిటి పబ్లిక్ న్యూషన్స్ అనుకున్నారు. అయినా ఆయనకి ఏం పట్టలేదు. ఈజ్ అబౌ అబౌ ఆల్ దిస్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ స్ట్రగుల్స్ ఆల్ దీస్ కాన్ఫ్లిక్ట్స్ ఆల్ దీస్ టామ్ టామ్ అండ్ ఆల్ దీస్ అడ్వర్టైజ్మెంట్. నారాయణ ముఖ్యం ఉందా? ఆ ఒళ్ళు తెలియనేటువంటి ఒళ్ళు తనకు శరీరం ఉందని కూడా తెలియనేటువంటి ఆ కృష్ణుని మీద అని రాదు. శ్రీకృష్ణ చైతన్యకు ముస్లిం భక్తులు ఉండాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథం వెళితే చూడండి, పూరి జగన్నాథం వెళితే ఒక ముస్లిం సమాధానం సముద్రం ఒడ్డున. ఇప్పుడు మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథం వెళితే చూడండి, శ్రీకృష్ణుడు చైతన్య దగ్గర ముస్లిం భక్తుడిగా ఉండేవాడు. ఒకసారి ఎందుకు వాడికి చైతన్యుడికి ఏదో ఒక ఏదైనటువంటి ఎమోషన్ వచ్చింది, ఏదో డివోషన్లో అది ఏదో వచ్చింది. ఒక ఏదైనా ఏదో ఆనంద సముద్రంలో ఉన్నాడు విశ్వరూపం. అలా అతని పేరే ముస్లిం పేరు అడిగి నీకేం కావాలో కోరిక ఇస్తా అన్నాడు. ఆ మూడ్లో ఆ టైంలో ఏమన్నా నీకేది కావాలో అది కోరిక ఇస్తానంట. వాళ్ళ భక్తి చూడండి, ఒళ్ళు జలధరించే భక్తి, ఒళ్ళు పులకరించే భక్తి. వాడు అన్నాడండి ముస్లిము, నాకేం అక్కర్లేదు, నువ్వు లేని ఈ ప్రపంచాన్ని చూడలేను, నువ్వు లేని ఈ లోకం నాకు అక్కర్లేదు, నువ్వు లేని ఈ లోకాన్ని నేను చూడలేను. అంచేత నా ముక్కులో నీ ముక్కులో గాలి పోకముందే నా ముక్కులో గాలి పోవాలి, అది ఒకటి నేను కోరుకునే వరం అంటాడు భక్తుడు. వాడి సమాధం వాడి చివరికి వాడి శవాన్ని శ్రీకృష్ణ చైతన్యుడు చేతుల్లో పెట్టుకుని ఆయన చేతుడు సమాధి చేశాడు. ఇప్పటికి కూడా సమాధి ఉంది పూరి జగన్నాథులు మీరు సముద్రం ఒడ్డు మీరు చూడవచ్చు. నాకేమి కోరికలంటే ఏమీ లేవు. నీ ముక్కులో గాలి తిరుగుతా అంటే నా ముక్కులో గాలి పోవాలి, నీ శరీరం తిరుగాడుతున్నప్పుడే నా శరీరం షేవ్ వాళ్ళు చేయించని అంతకంటే నీ దగ్గర నుంచి కోరిక లేదు. నేనేమి లేదు, అన్లిమిటెడ్ లవ్ అండ్ బ్రోకెన్ లవ్, ఆపుకోలేని హద్దులు లేని ప్రేమ. ఆపుకోలేని ప్రేమ మాత్రమే కాదు దానికి హద్దులు లేని ప్రేమ, బౌండరీస్ లేని ప్రేమ. భీష్మ, నా బుద్ధి మందగించిపోయినప్పుడు మంచివాళ్ళని మంచివాళ్ళుగానే గుర్తించగలనా అంటాడు. ఏ ఇమోర్టల్ టాక్ చూడండి, నా బుద్ధి బండబారిపోయింది. ఆ డైలాగ్ చూడండి వాళ్ళు, మీరు ఏ సినిమాలో విన్నారు ఈ డైలాగ్ చెప్పండి. మీరు ఏదైనా సినిమాలు చూస్తారు వెరీ చార్మింగ్ డైలాగ్, బ్యూటిఫుల్ డైలాగ్, వండర్ఫుల్ డైలాగ్. సత్పురుషుల్ని సత్పురుషులుగా గుర్తించలేనట్టుగా నా బుద్ధి బండ పారిపోయింది భీష్మ.
నేను ముద్దబ్బాయినా అయిపోయాను. ఇలా భగవాన్ పుస్తకం తీసే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నా. ఆడ అర్ధరాత్రి కాడ మిడ్ నైట్ టాక్ పట్టుకుందా మనల్ని ఇవాళ. అది పగలు మాటలు, పగలు మాటలు కాదు, రాత్రులు మాట్లాడదు, మిడ్ నైట్ టాక్. ఆ జీవకోట అంతా నిద్రపోతున్నప్పుడు జరుగుతున్నటువంటి సంభాషణ బిట్వీన్ కర్ణ అండ్ భీష్మ. అంటే గురువంటే తాను ఏదిగా ఉన్నాడు, తాను ఏ చైతన్య స్థాయిలో ఉన్నాడు, ఆ చైతన్య స్థాయి నువ్వు చేరుకునే వరకు, నీకు పొందే వరకు, నీలో ఉన్న కామక్రోధాలని, నీలో ఉన్న రాగద్వేషాలని, నీ నేనని ఇష్టాయిష్టాలని, నిన్ను కర్మ వాసన నుండి, ధర్మబంధం నుంచి ఎప్పుడు ఎలాగా ఎక్కడ విడుదల చేయాలో అదంతా చూసుకుంటూ, నేను రోడ్డు ట్రాఫిక్ క్లియర్ చేసుకుంటూ, ట్రాఫిక్ అంతా క్లియర్ చేసుకుంటూ, రోడ్డు క్లియర్ చేసుకుంటూ ఆ గురువు అంతా చూస్తూ ఉంటాడు. గురువు బయట నీకు బోధిస్తూ ఉంటాడు, ఏమి తెలియనట్టు నటిస్తూ ఉంటాడు, బాగున్నారా అంటా ఉంటాడు, అన్నం తిన్నావా అంటాడు, స్నానం చేసావా అంటాడు. బోధించేవాడికి స్నానం కూడా ఎందుకండి? బోధించేవాడికి మీరు స్నానం చేశారని అంటుంది. పైగా ఇంకోటి కూడా అడుగుతాడు, గురు గోరివెచ్చని నీళ్ళు పోసుకున్నారా లేకపోతే శీతాకాలం ఈ చన్న నీళ్ళు భరిస్తున్నారని అని అడుగుతాడు. అని ఎందుకు అడుగుతాడంటే, నీ దగ్గర పరిచయం పెంచుకోవడానికి, నీ హృదయంలో ప్రవేశించటం. అసలు నిజమైన టీచర్ కూడా ఏం చేస్తాడంటే, పిల్లల్ని భయపెట్టడు, చనిపిస్తాడు. పిల్లలు భయపెడితే వాళ్ళకి తెలియని అడగరు. అంటే నిజమైన గ్రేట్ టీచర్స్ అండ్ బోరన్ టీచర్స్ ఏం చేస్తారంటే, ఆ తెలియని వాళ్ళు ఆ పిల్లలకి ఎక్కువ చనివిచ్చి వాళ్ళకి ఎక్కడైతే డౌట్స్ ఉన్నాయో అడిగేటట్టు వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు, వీళ్ళు ఎంకరేజ్ చేస్తారు. గౌతమ్ బుద్ధుడు అంటాడు, ఎంకరేజ్ ద పీపుల్ టు బిలీవ్ ఇన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. నువ్వు చేసావా అనుభవంలోకి నీకు వస్తుంది. నీ కర్తృత్వంతో ఏ పని చేసినా మంచికి మంచి, చెడ్డకి చెడ్డ నీకు అనుభవంలోకి వస్తుంది. కాజ్ ఎప్పుడైతే నీకు జ్వరకారణం ఉంటే అప్పుడు జ్వరం వస్తుంది. జ్వరకారణం వస్తే, జ్వరకారణం ఉంటే నీకు జ్వరం కూడా వస్తుంది. నీకు అర్థం అవుతుందో, ఒక అద్దెలు లేకుండా తినేస్తే కడుపు నొప్పి వస్తుంది. ఎప్పుడైతే నువ్వు ఆరోగ్య సూత్రాలను విడిచిపెట్టేసావో అప్పుడు నీకు అనారోగ్యం వస్తుంది. ఎప్పుడైతే ఎఫెక్ట్ కనిపిస్తుంది కానీ నీకు కాజ కనపడదు. జ్వర కారణం కనిపించకపోయినా నీకు జ్వరం తలపిస్తుంది. అంచేది నువ్వు ఏ చేసి చెడ్డ చేసావో అనుకో, ఏదైనా మనస్సులో ఎవరికైనా చెడ్డ తలపెట్టావనుకో, ఆ చెడ్డ కూడా నీకు ఎదురు తిరిగి వస్తుంది. ఎంకరేజ్ ద పీపుల్, ఎంకరేజ్ ద పీపుల్, ఎంకరేజ్ ద మాస్టర్స్ టు బిలీవ్ ఇన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ. నువ్వు మంచి చేస్తే అది ఎప్పుడో ఈ జన్మలోనే రాబోయే జన్మలో నీకు అనుభవంలోకి వస్తుంది. అలాగే చెడ్డ చేసేవనకు ఈ జన్మలోనే రాబోయే జన్మలోనే నీకు అనుభవంలోకి వస్తుంది. కానీ కర్తృత్వంతో చేస్తే వస్తుంది, కానీ యాక్టర్ లెస్ యాక్షన్కి ఏమీ లేదు. అర్జున కర్తృత్వం లేకుండా, అహంకారం లేకుండా, దేహబుద్ధి లేకుండా, దేహాభిమానం లేకుండా మూడు లోకాలని దహనం చేసిన నీకు పాపం రాదన్నాడు. కర్తృత్వంతో చేశావా, నీ శరీరం కూడా నీ నేడొచ్చినట్టే నువ్వు చేసిన కర్మ నీకు కూడా వస్తుంది. అది నువ్వు అనుభవించే వరకు నేను విడిచిపెట్టదు కర్తృత్వ బుద్ధితో చేస్తే. కర్తృత్వం లేకుండా చేశావా, ఏమీ లేదు. యాక్టర్ లెస్ యాక్షన్. కర్త లేని కర్మ, ఏం కర్మ అది? కర్త లేని కర్మ, యాక్టర్ లేదు. ఏమిటయ్యా, కృష్ణుడు ఏదో పని చేయమన్నాడని చెబుతున్నావు, నువ్వు ఎలా చేస్తున్నావో కర్మ అలా చేయమని చెప్పలేదు కృష్ణుడు. అది లోపల నాట్యం చేసేవాడు లోపల లేకుండా నటించాలి, లోపల నేను చేస్తున్నాను నేను చేస్తున్నాను అనుకున్నవాడు లేకుండా పని చేయాలి. అది అయ్యా భగవంతుడు చేసిన బాగుందా? యాక్టర్లెస్ యాక్షన్, డోయర్షిప్ లేకుండా, డోయర్లెస్ యాక్షన్, యాక్టర్లెస్ యాక్షన్. అప్పుడు అంటే భగవంతుడు, భగవంతుడు గురువు మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాడు కర్మవాసనలోంచి, కర్మబంధంలోంచి, కర్మబంధంలోంచి, ఆ పునర్జన్మల్లోంచి నిన్ను విడుదల చేసుకుంటూ వస్తాడు. అసలు ఇంకోటి మనకి ఏం హాయ్, అండ్ ఈ మట్ ది హైయెస్ట్. మనం మన 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 జీవిత విధానం, మన జీవిత విధానం, మన అధ్యయనం చేసినా, జపం చేసినా, ధ్యానం చేసినా, మన గమ్యం కనుక మోక్షం మీద ఉంటే, మన గమ్యం కనుక ఆత్మజ్ఞానం మీద కనుకుంటే, మన గమ్యం కనుక ఎన్లైటన్ మీద కనుక ఉంటే, పునర్జన్మ రా పునర్జన్మలో పునర్జన్మ నాకు రాకూడదు, పునర్జన్మ నాకు రాకూడదు అంటే పునర్జన్మతో సంబంధం లేకుండానే ఈ శరీరంలో ఉండగానే ఎక్కడ ఉండగానే నీకు మోక్ష స్థితి ప్రసాదిస్తాడు వాడే గురువు, వాడే ఈశ్వరుడు. మీకు అర్థమవుతుందే? మీరు మోక్ష ఆత్మజ్ఞానం మీద మీ దృష్టి ఉందనుకోండి, పునర్జన్మలు రావు, వాటి అంతా ఆగిపోతే నాకు పునర్జన్మ రాకూడదు రాకూడదు మీరు అనుకోక్కర్లేదు. అనుకోవటాలతో సంబంధం లేదు. ఇక్కడ క్యాష్ బేరం అరుగు బేరం లేదు ఇక్కడ. అది కృష్ణుడు 5వ అధ్యాయంలో ఎక్కడ చెప్తాడు? ఏమి రెచ్చిపోతాడండి వాడు, ఎవడైతే రాక ద్వేషాల నుంచి ఇప్పుడే ఇక్కడే ఈ ప్రాణవాయువు తిరుగుతున్నప్పుడే, ఈ శరీరం అటు అటు తిరుగాడుతున్నప్పుడే, ఎవడైతే రాగద్వేషాల నుంచి విడుదల పొందాడో, ఎవడైతే కర్మవాసన నుంచి విడుదల పొందాడో, అర్జున వాడి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఏ దిక్కులో చూసినా పైకి చూసినా కిందకు చూసినా ఎటు చూసినా వాడికి ఆత్మానందమే ఉన్నాడు. అసలు కనీసం తర్వాత చూద్దాం మోక్షం ఎంజాయ్ చేయండి. కృష్ణ రంగ పాండు రంగ విఠల్, నీ నామం చేసుకుంటే తీయటి తీయటి మిఠాయిల్లో కూడా ఈ రుచి నాకు కనిపించటం లేదంటాడు. మనం రామ రామ అన్న పలావ్ దగ్గరికి వచ్చే వరకే రామ రామ అంటాం, ఈ లోపల పలావ్ దగ్గరికి వచ్చే వరకు. తుకారావు అంటున్నాడంటే పలావ్ ఎదురుగుండా పెట్టిన దాని మీద ఆకర్షణ కలగటం లేదు. నీ నామం చేసుకుంటా అంటే వాడు ఎంతటి వాడు కాకపోతే బొంది చూడ స్వర్గానికి వెళ్తాడు. ఈ సృష్టిలో అనేక అనేక ఆకర్షణలు ఉన్నాయి, అనేక అద్భుతాలు ఉన్నాయి, అనేక వండర్స్ ఉన్నాయి, అనేక ప్రలోభాలు ఉన్నాయి. కృష్ణ రంగ ఇది నన్ను ఆకర్షించటం లేదు అంటాడు. చెప్పడం ఇంకా కడిగేశాడు ఆర్తుండే కడి తోసి పడేశాడు. నామం నామంతో పెద్ద పెద్ద జపాలు చేసి కళ్ళు మూసేసుకుని తలుపులు వేసేసుకుని కొంతమంది ఈ తలుపులు వేసేసుకుని ధ్యానం చేస్తుంటారు. ఎవరైనా పిల్లలు తెలియక తలుపు కొట్టారనుకోండి వాళ్ళు ఉగ్రంగా వచ్చేస్తారు. ఎవర్రా నువ్వు తలుపు కొట్టావు, నేను జపం చేసుకుంటా అంటే లోపల వాళ్ళకి చెప్పించే శక్తి ఉండదు అనుకోండి, అది చెప్పించేస్తారు. ఆ పిల్లలు ఆ పిల్లకైనా ఆ 4 సంవత్సరాల పిల్లలని చెప్పించేస్తారు. ఇంటెలిజెంట్ బిహేవియర్, ఇన్ పర్సనాలిటీ బిహేవియర్, వివేకం అభివృద్ధి చేసుకోండి, ఆ డిస్క్రిమినేషన్ అభివృద్ధి చేసుకోండి, తెలివితేటలు అభివృద్ధి చేసుకోండి, వివేకం అభివృద్ధి చేసుకోండి, మంచితనం పెంచుకోండి. సాక్రటీస్ అంటాడు, సాక్రటీస్ అంటాడు గ్రీక్ ఫిలాసఫర్, మీకు ఎంఏ ఫిలాసఫీలు వస్తాయి, ఎంఏ ఫిలాసఫీ చదివి వాళ్ళకి వస్తారు వాళ్ళు. సాక్రటీస్ ప్లేటో అరిస్టాటిల్ ఇలా ఫిలాసఫీ లాజిక్లో వస్తారు, ఎన్నే లాజిక్లు ఫిలాసఫీలు వీళ్ళందరూ తగులుతారు మీకు. అరిస్టాటిల్ ప్లేటో తర్వాత వీళ్ళందరూ తగులుతారు. వాడు అంటాడు, సాక్రటీస్ అంటాడు, మీరు మంచితనం గురించి ధ్యానం చేసిన, మంచితనం గురించి ఆలోచించిన భగవంతుడు అనుకుంటాడు నా గురించి ధ్యానం చేస్తున్నారు. ఇమ్మొత్తలు వరుస చూడండి, సాక్షాత్తు భగవంతుడి భగవంతుడినే కాదు, మీరు మంచితనం గురించి ధ్యానం చేసినా, మంచితనం గురించి ఆలోచించినా, ఎవరికైనా సహాయ సహకారాలు మీరు ఒకవేళ అందించాలనుకున్నా, మంచిని సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలనుకున్నా, వీళ్ళు ఏదో చేస్తున్నారు అనుకోలేదు, నా పనే చేస్తున్నారు, నా గురించే ధ్యానం చేస్తున్నారు, నా గురించే మాట్లాడుకుంటున్నారు, నన్నే చెప్పిస్తున్నారు అనుకుంటాడు ఈశ్వరుడు. మంచితనం వేరు, ఈశ్వరుడు వేరు కాదు అంటాడు సాక్రటీస్ అంటాడు. ఎవరు ప్లేటోకు గురువాడు.
మీకు లాజిక్ ఎంఎల్ వస్తాడే, ఫిలాసఫీ ఎంఎల్ వస్తాడు. ఇక్కడ మీరు ఫిలాసఫీ చదివి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే అంటే తుకారాం ఏమంటాడంటే, ఆహా నామే మన ప్రకృతి గుణాలని బయటకు తీసుకొచ్చేస్తుంది. భగవంతుడి నామం ప్రకృతి గుణాల్లోంచి మనల్ని ప్రకృతి గుణాల్లోంచి బయటికి తీసుకొచ్చేస్తుంది. మన కర్మ చేస్తున్నా ఆ ఫలితం మనకు అనుకూలంగా ఉన్నా, అనుకూలంగా లేకపోయినా దాని మీద ఆసక్తి పోతుంది, పని చేస్తాం ఫలితం మీద ఆసక్తి పోతుంది. ఆసక్తి పోగొట్టుకోవాలని ప్రత్యేకంగా పోగొట్టుకోక్కర్లేదు. ప్రకృతి గుణాల్లోంచి విడుదల పొందడానికి ప్రత్యేకంగా యుద్ధం చేయక్కర్లేదు. ఈ నామామృతం భగవంతుడి నామం ఈ అన్నింటిలోంచి విడిచి అన్నింటిలోంచి బయటకు తీసుకొస్తుంది. ఎంజాయ్ గాడ్స్ నేమ్, ఎంజాయ్ గాడ్స్ గ్రేట్నెస్, ఎంజాయ్ గాడ్స్ గ్లోరీ అంటాడు తుకారం. ఎంజాయ్ గాడ్స్ గ్లోరీ, ఎంజాయ్ గాడ్స్ గ్రేట్నెస్, ముందు ఎంజాయ్ చేయవయ్యా. వేడి వేడి బూరెలు తింటున్నారు, వేడి వేడి గాడ్లు తింటున్నారు. మన పెళ్ళిళ్ళకి వెళ్తే 10 కూరలు తింటాం, కానీ మనకి పెళ్లి భోజనం అంటే చాలా ఇష్టం. 10 కూరలు వండుతారు, ఏదో రకరకాల 10 పిండి వంటలు వండుతారు, ఏదో కొంతమంది సరదా. ముందు సరదా చూద్దాం, ఎంజాయ్ చెయ్యి. ఎంజాయ్ గాడ్స్ గ్రేట్నెస్, ఎంజాయ్ గాడ్స్ గ్లోరీ, ఎంజాయ్ గాడ్స్ నేమ్, ఫస్ట్ ఎంజాయ్ ఇట్. తర్వాత చూద్దాం నీ మోక్షం, నీ లిబరేషన్, సాల్వేషన్, స్వర్గరాజ్యం, నిర్వాణ సుఖం, మోక్ష సుఖం అని తర్వాత చూద్దాం. ఎంజాయ్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ముందు ఇష్టమైతే అవండొచ్చాను, ఏం చేయొచ్చు, జుర్రుకో జుర్రుకో. ఆడు ఏది ఇవ్వాలో, ఎప్పుడు ఇవ్వాలో, ఎక్కడ ఇవ్వాలో ఆ ముహూర్తాన్ని పెట్టుకుంటాడు నీ చేతి. అదే కృష్ణుడి గీతలు అదే చెప్తాడు. లోకమాన్య బాలగంగాధర తిలక్ గారికి ఇది చాలా ఇష్టం. లాల్లో పాల్లో బాల్లో గాంధీ గారికి ముందు నాయకులు వీళ్ళు. మహాత్మా గాంధీ గారికి మన దేశానికి నాయకులు 3 ఉండేవారు, పెద్ద నాయకులు. వాళ్ళే లాల్లో పాల్లో బాల్లో. లాళ్ళంటే లాళ్ళు అగ్గిపోతున్నాయి, పాళ్ళంటే బిపిన్ చంద్ర పాలు. లాల్లో పాల్లో బాల్లో, బాళ్ళంటే బాలగంగాధర తిలక్కు. తర్వాత ఇంకోటి లాల్లో పాళ్ళు, పాళ్ళంటే బిపిన్ చంద్ర పాలు. ఇంకోటి ఉన్నాడు లాళ్ళు, లాళ్ళంటే లాళ్ళు అగ్గిపోతున్నాయి. లాల్లో పాల్లో బాల్లో వాళ్ళు గ్రేట్ లీడర్స్. ఇది బోరన్ లీడర్స్. They're going for this country. వాళ్ళ దేశం కోసం చచ్చిపోయిన వాళ్ళు. వాళ్ళకి ఏం పదవలేదు. చివరికి చిన్న పంచాయతీ బోర్డు మెంబర్ లేదు, భీమవరం మున్సిపాలిటీ లాంటి చైర్మన్ పదవి లేదు, ఏ పదవి లేదు. దే వర్క్డ్, దే స్ట్రగల్డ్, దే డైడ్ ఫర్ దిస్ కంట్రీ. వాళ్ళకి ఏం అధికారాలు లేవు, ఏ పదవులు లేవు. దేశం కోసం పుట్టారు, దేశం కోసం